ஓம் வரதராஜாய நமஹ, ஓம் தேவராஜாய நமஹ. ஓம் நமோ பகவதே ஸ்ரீ ரமணாய, ஓம் நமோ பகவதே வாசுதேவாய, ஓம் நமோ பகவதே ராமகிருஷ்ணாய. நாராயணா 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 நாராயணா, ஓம் நமோ நாராயணாய, ஓம் நம சிவாய, ஓம் நமோ பகவதே ருத்ராய, ஓம் நமோ பகவதே ருத்ராய ருத்ராய, ஓம் நமோ பகவதே ருத்ராய, ஓம் நமோ வெங்கடேஷாய வெங்கடேஷ வெங்கடேஷ, ஓம் நமோ வெங்கடேஷாய. ఈ రోజున ఇక్కడ కార్తీక మాసం సమారాధన, ఈ నెల 15వ తేదీని దూరపాలెం గీతాభవన్లో మధ్యాహ్నం 2 గంటలకు ప్రవచనం. ఈ నెల 15వ తేదీ దుబ్బలపాలెం గీతాభవన్లో వచ్చే ఆదివారం అంటే 18వ తేదీ, ఈరోజు 11వ తేదీ వచ్చే ఆదివారం తణుకు కళ్యాణ మండపంలో, ఆ తణుకు కళ్యాణ మండపంలో అక్కడ కూడా భోజనాలు ఉన్నాయి. 11, 2 గంటల మధ్యలో భోజనాలు ఏర్పాటు చేశారు. 11, 2 గంటల మధ్యలో 3 గంటలకు ప్రవచనం. 10 గంటలకి ఎవరు కొంతమంది పెద్దలకు సన్మానాలు చేస్తున్నారు తణుకులో. 10 గంటలకు సన్మానాలు, 12 గంటలకు సన్మానాలు అయిపోతాయి. 12 to 3 భోజనాలు తణుకులో, 3 గంటలకు ప్రవచనం. మధ్యాహ్నం 2 గంటలకు కాదు, 3 గంటలకు ప్రవచనం తణుకులో. 15 జూలపాలెం 18 తణుకు. భక్తులైనటువంటి మీకు అందరికీ ఈ సమాచారం, ఈ ప్రవచనముల అనుగ్రహ భాషణముల సమాచారం తెలియపరచడమే. తర్వాత మన వీరు సదానంద స్వాముల వారు, వీరు సదానంద స్వాముల వారు, వీరికి పాలకొల్లో ఒక ఆశ్చర్యం ఉంది. మున్సిపల్ ఆఫీసు ఎదురుకుండా, మున్సిపల్ ఆఫీసు ఎదురుకుండా ఒక వీధి ఉంది, దాంట్లో గీతాభవన్ అని ఒక భవనం ఉంది. ఆ గీతాభవనం వీరి ఆశ్రమం. వీరు పూర్వాశ్రమంలో నరసాపురం, వీరు పూర్వాశ్రమంలో తర్వాత సన్యాసం తీసుకున్నారు. వీరు సన్యాసం తీసుకున్నారు, సుమారు 60 సార్లు కాశీ వెళ్ళారు. సంవత్సరానికి 4 సార్లు వెళ్తారు కాశీ. సుమారు కాశీ అంటే ఇష్టం, ఎక్కువ సంవత్సరానికి 60 సార్లైనా కాశీ వెళ్ళారు. బదరి 15 సార్లు వెళ్ళారు, కేదార్నాథ్ ఒక 15 సార్లు వెళ్ళారు. అంటే పాలకొల్లులో ఉంటారు ఎక్కువగా, 4 సార్లు 3 సార్లు వెళ్ళి 15 రోజులు 20 రోజులు 40 రోజులు కాశీలో ఆ నుండి వస్తూ ఉంటారు. స్వామిజీ, ఆయన పేరు సదానంద సరస్వతి సదానంద. ఇప్పుడు ఇంతకీ వారు ఒక విషయం, వారు చెప్పమని విషయం ఏంటంటే, ఈ పాలకుల సాధువులు సభలో సంవత్సరానికి ఒక పట్టణంలో జరుగుతూ ఉంటాయి. సాధువులు సభలు సంవత్సరానికి, అంటే సన్యాసులు, ఆ సన్యాసుల సభలు సంవత్సరానికి 100 మంది సన్యాసులు వస్తారు. వాళ్ళు భగవద్గీత ఉపనిషత్తులు చెప్తారు. 20 జిల్లాల నుంచి 100 మంది సన్యాసులు వస్తారు. ఆ స్టేజ్ మీద అందరూ సన్యాసులే కూర్చుంటారు. స్వాములు వాళ్ళు భగవద్గీత ఉపనిషత్తులు చెప్తారు. పాలకొల్లు పట్టణంలో వీరి ఆధ్వర్యంలో సదానంద సరస్వతి ఆధ్వర్యంలో పాలకొల్లు మున్సిపల్ పాలకొల్లో ఇదుంది బస్ స్టాండ్. పాలకొల్లు బస్ స్టాండ్ పక్కనే మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉంది. పాలకొల్లు బస్ స్టాండ్ పక్కనే ఓపెన్ ఎయిర్ థియేటర్ అంటారు. బస్ స్టాండ్ పక్కన ఉంది, అక్కడ మీటింగులు ప్రవచనాలు. స్వాది మహాత్ములు వస్తారు, 20 జిల్లాల నుంచి వస్తారు. అది జనవరి నెల 18వ తేదీ 19వ తేదీ 20వ తేదీ 3 రోజులు మాట్లాడతారు. స్వాదులు ఉపనిషత్తుల గురించి మాట్లాడినామండి, భగవద్గీత గురించి మాట్లాడినామండి, ఏది గురించి మాట్లాడినా 3 రోజులు మాట్లాడతారు. మొత్తం 100 మంది స్వాములు వస్తారు. జనవరి నెల 18వ తేదీ 19వ తేదీ 20వ తేదీలు ఉదయం మొదలు సాయంత్రం దాకా సభలు ఉంటాయి. ఆ 3 రోజులని మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వెళ్ళొచ్చు. ఆ పెద్దలు చెప్పింది విని రావచ్చు. ఇప్పుడు ఇంతకీ స్వామీజీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను ఆ 100 మందికి భోజనాలు పెట్టాలి, ఓ కమిటీ ఏర్పడింది. పాలకుల్లో పెద్దలతో స్వామి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. అది నేను 100 మందికి భోజనాలు పెడతాం, ఆ స్వాములకి భోజనాలు పెడతాం కదా, ఆయన బట్టలు ఇచ్చి ఆ 100 మంది స్వాముల్ని గౌరవం చేసి పంపించాలి అని చెప్పి ఆదివారం మీటింగ్ అని ఇక్కడ తెలిసింది అని చెప్తే మీరు ఆ సభలకి సాధు సభలకి భక్తుడికి భక్తులు ఎవరు తోచింది వారు ఇమ్మరి మీరు చెప్పండి, నేను దగ్గర కూర్చుంటాను అని సదానంద సరస్వతి చెప్పారు. అయితే మాకు అభ్యంతరం లేదు, రండి మీటింగ్లో చెప్తాం. అయితే వారి మీరు ఎవరికైనా ఈ స్వాములు వారికి ఈయన ఏదో ఒక రోజు ఆశ్రమంలో ఉంటారు, ఒక రోజు ఆశ్రమంలో ఉంటారు, ఈ పని మీరు తెలుపుతున్నారు. ఈ ఆశ్రమం ఎక్కడ ఉందంటే పాలకొల్లు మున్సిపల్ ఆఫీసు ఎదురుగుండా ఉన్నటువంటి సందులో జీతా భవన్లో వీరు ఉంటారు ఈ ఆశ్రమం అది. తర్వాత దీని నిమిత్తం ఎవరైనా ఎవరికి వచ్చిందో అంటే ఇది ఇప్పుడు తొందరగా ఉండేది, ఇప్పుడు జనవరులు ఈ సభలు, కానీ ఎవరైనా దీని నిమిత్తం సాధు సభల నిమిత్తం ఎవరైనా ఏదైనా ఇస్తే ఆ రామచంద్రరాజు గారు సాగిరాజు రామచంద్ర గారికి అప్పచెప్పండి, మీ ఊరు గ్రామం పేరు రాసి మీ పేరు రాసి మీరు అంచెచ్చింది స్లిప్ మీద రాసి ఆ రామచంద్ర గారికి అప్పచెప్తే రామచంద్ర గారి ఏక మొత్తంగా ఇక్కడ భక్తులు ఇచ్చింది పట్టుకెళ్ళి స్వాములు గారికి అప్పచెప్తారు. అది మీ సుఖములు అందరూ మీ ఆశ్రమానికి రావడం తెలియదని అందరికీ అండి, ఈ రామచంద్రరాజు గారు అంటే ఇక్కడ పరిచయం అండి, వారు తీసుకొచ్చి మీకు ఎంత ఇష్టం అంతా మీకు జనవరి మొదటి వారంలో ఎప్పుడో ఆ సభలకు 10 రోజుల ముందు అది మీకు అప్పగిస్తారమ్మాడు, ఆ విషయం చెప్పమన్నారు. నేను వారిని చెప్పమని చెప్పాను, నన్ను మీరే చెప్పండి, నేను చెప్పిన మాటలు మీరే చెప్పండి అని చెప్పారు. అంటే ఎవరైనా వారు ఎవరైతే వచ్చిందో వారు ఇస్తే రామచంద్ర గారికి అందజేయండి, అందిస్తే పేరు రాయండి, మీ పేరు గ్రామం పేరు రాసిస్తే ఆ మొత్తం ఏమో పట్టుకెళ్ళి స్వాములు వారికి ఇస్తారు. మీరు రసీదులు ఇస్తామంటున్నారు, రసీదులు రామచంద్రరాజు గారు మీరు డబ్బిచ్చాక మీ పేర్లు రామచంద్ర గారు రాసుకుంటారు, మీ గ్రామం పేరు ఊరి పేరు. తర్వాత ఆ ప్రకారం రసీదులకు నేను రసీదులు ఇస్తానంటున్నారండి, ఆ ప్రకారం రామచంద్ర గారు రసీదులు కోయించి ఇలా సభలో ఇప్పుడు ఈ సభలో వచ్చినప్పుడు ఎవరు రసీదు గారికి ఇచ్చేస్తారు. మీరు ముందు ఎలా ఇస్తారు రసీదులు, డబ్బు ఇచ్చాక రసీదులు ఇస్తారు, ఆ ఊరి పేరుని గ్రామం పేరు మీకు చెప్తారండి. చెప్పినాడు మీరు రసీదులు రామచంద్ర గారికి అప్పు చెప్పండి, ఆయన తీసుకొచ్చి మీకు డబ్బు అప్పు చెప్తారు, ఆ రసీదులు ఎవరు రసీదు గారికి ఇచ్చేస్తారు. అలా తర్వాత రెండో విషయం ఏంటంటే ఈ కళ్యాణ మండపం ఈ ప్రాంతానికి ఇది కేంద్రంగా ఉంటుంది, ఇక్కడ చాలా పెళ్లిళ్ళు అవుతున్నాయి. పూర్వం ఇప్పుడు ఎవరింటికి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నవారు ఇప్పుడు పెద్ద పెద్ద పందిళ్ళు వేసి అన్ని చేయలేకపోతున్నారు. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎక్కడో చోటు కళ్యాణ మండపంలో మరొక చోటు చేస్తుండే బంధువులు అక్కడికి వస్తున్నారు, అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. ఈ పద్ధతి బాగుంది. పూర్వం పందిళ్ళు అడావిడి ఇంట్లో వాళ్ళకి 10 రోజుల పని, 10 రోజులు ఈ పెళ్లి పేరు చెప్పి ఇంట్లో 10 రోజులు అడావుడు ఉండేది. అది ఏమి లేకుండా ఈ కళ్యాణ మండపాలు ఒకటి బాగా వచ్చినాయి, ఈ కళ్యాణ మండపాలు ఒకటి వృద్ధుల ఆశ్రమాలు ఒకటి, ఇవన్నీ అవసరం మంచిదే మనకి. కళ్యాణ మండపాలు, వృద్ధుల ఆశ్రమాలు, తర్వాత శ్మశాన భూములు, దేవాలయంలో శ్మశాన భూమి ఒకటి తయారు చేశారు, అలాగే ఇవన్నీ కూడా అవసరమే. శ్మశానం అంటే మీరు చెడ్డగా అక్కర్లేదు, దేహం చనిపోయిన తర్వాత చేసే సంస్కారం. శవం అంటే మన దేహమే శవం, శవం అంటే ఏం కాదు, మన దేహమే, మన దేహంలో జీవుడు పక్కకు కప్పుకున్నాక మన దేహంలో ఉన్న జీవుడు పక్కకు వెళ్ళిపోయిన తర్వాత బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఈ దేహం శవం అవుతుంది. ఈ దేహం శవం అయిన తర్వాత దీనిని స్నానం చేయించి శ్మశానాన్ని తీసుకెళ్లి దహనం చేస్తారు, ఇది ఒక సంస్కారం, ఆ శవ సంస్కారం. అంచేతది ఇప్పుడు శ్మశానాలు కూడా శుభ్రంగా ఉంచడం మంచిది. అది కొన్ని భీమవరంలో మన శ్మశానాలు అదే నిర్మించారు, చాలా బాగా నిర్మించారు. అంచేది ఈ శ్మశానాలు ఉన్న ఎంత వర్షం కురిసినా శవం తడవదు. మన భీమవరం ఏర్పాటు చేసిన శవ సంస్కారం ఏంటంటే ఎంతమంది ఎంత వర్షం కురిసినా శవం తడవదు. పొలాలు ఎక్కడ శవాన్ని తీసుకెళ్తే చాలు, ఒక శవాన్ని తీసుకు పొలాలు అక్కడ ఉంటాయి, నిప్పు అక్కడ ఉంటుంది, సమస్తం అక్కడ ఉంటాయి. ఒక శవాన్ని కూడా తీసుకెళ్ళి వచ్చేసరికి తులసి అక్కడ ఉంటుంది. ఆ శవం మీద హిందువు ఆచారం ఏంటంటే శవం మీద తులసి అన్నీ అక్కడ రెడీగా ఉంచుతారు, పొల్లు అక్కడ ఉంటుంది, అన్నీ అక్కడ ఉంటాయి. మీరు అక్కడ బిల్డింగ్లో కూర్చోవచ్చు, ఎంత వర్షం వచ్చినా ఇబ్బంది లేదు. చాలా లేటెస్ట్గా ఆ భీమవరాన్ని దానికి మోక్షధామం అని పేరు పెట్టారు. ఆ భీమవరం శ్మశానానికి ఏం పెట్టారంటే మోక్షధామం. ఉత్తరప్రదేశ్లో హరిద్వార్ అని ఒకటి, ఉత్తరప్రదేశ్లో హరిద్వార్ అంటే హరిలో ప్రవేశించడానికి అది ద్వారం లాంటిది. ఈ భీమవరాన్ని ఏం చేశారంటే మోక్షద్వారం చేశారు. ఉత్తరప్రదేశ్లో హరిద్వారం, భీమవరంలో ఉన్నదే మోక్షద్వారం. అంటే ఒక భీమవరం శవాలకే కాదు, తర్వాత వాళ్ళు ఒక మారుతి వ్యాన్ కొన్నారు. ఎవరు ఫోన్ చేస్తే ఆ ఫోన్ నెంబర్లు ఉన్నాయి, ఎవరు ఫోన్ చేస్తే జిల్లాలో ఎవరైనా సరే ఎవరు ఫోన్ చేస్తే వ్యాన్ వచ్చేస్తుంది, మీరు శవాన్ని మోయక్కర్లేదు. అంటే మనం శరీరంలో ప్రాణం ఉన్నప్పుడు ఎవరి శవాన్ని ఆరే మోసుకుంటాం. శరీరంలో ప్రాణం పోయాక నలుగురన్నం మోయాలి, లేదా ఏదైనా కారన్నం మోయాలి శవాన్ని. బతికుండగా ఎవరి శవం ఆడితే ఎవరి శవాన్ని ఆరే మోసుకుంటున్నారు. అయితే అక్కడ మారుతి వ్యాన్ పెట్టుకున్నారు. ఆ మారుతి వ్యాన్ ఏం చేస్తుందంటే మీరు ఫోన్ చేస్తే వ్యాన్ వచ్చేస్తుంది. వ్యాన్ వచ్చేసి మీరు ఇంకేం పట్టుకెళ్ళక్కర్లేదు. మొత్తం అక్కడ కాడికి ఒక 500 అవుతుంది. అక్కడ పుల్ల ఖర్చు ఇంకా మిగతా అన్ని మీరు రూమ్లో కూర్చున్నందుకు అన్ని ఏర్పాటు చేశారు. బాత్రూములు, హాల్ సిట్టింగ్ హాలు, మీరు ఏదైనా సంతాప సభ జరుపుకుంటే జరుపుకోవచ్చు. మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకోండి, వాళ్ళ గురించి ఏదైనా మీ 10 మంది బంధువులు కలిపి వారి గురించి ఏదైనా సంతాప సభలు కూడా జరుపుకోవచ్చు. ఇప్పుడు పూర్వం రెండు ప్రతి శవానికి కూడా 2 ఊరేగింపులు ఉంటాయి పూర్వం. ఇప్పుడు ఊరేగింపులు తీసేస్తారు. ఒకటి పెళ్లి అప్పుడు ఊరేగింపు, ఒకటి పెళ్లి యాత్ర, 2 శవం యాత్ర. పెళ్లికి ఊరేగించేవారు పూర్వం, ఇప్పుడు పెళ్లికి ఊరేగింపులు మానేశారు. ఫ్యూనరల్ ప్రొసెషన్ అంటారు. అంటే శవాన్ని శ్మశానానికి తీసుకెళ్ళినప్పుడు 50 మందో 100 మందో కూడా మనం తీసుకెళ్లేవారు పూర్వం. దాన్ని ఫ్యూనరల్ ప్రొసెషన్ అంటారు. ఐదీ లేదు, శవాన్ని కూడా ఊరేగింపుగా తీసుకెళ్తాలనే పద్ధతిలో మారిపోయాయి. అంటే 2 ఊరేగింపులు లేవు. అయితే కారు వస్తుంది, శవాన్ని తీసిపోతుంది. శవాన్ని తీసిపోయిన తర్వాత అక్కడ తులసి అన్ని రెడీగా ఉంటాయి. మీరు శవాన్ని తర్వాత బ్యాంకులో డబ్బు దాచుకున్న వాళ్ళకి లాకర్లు ఉంటాయి. తర్వాత అక్కడ కూడా శ్మశానంలో కూడా లాకర్లు పెట్టారు. భీమవరం శ్మశానంలో లాకర్లు పెట్టారు. మన శరీరం కాలిపోయినప్పుడు అన్నీ కాలిపోతాయి. మన శరీరంలో మాంసం, రక్తం, మేజర్ ఆర్గన్స్, మైనర్ ఆర్గన్స్ అన్నీ కాలిపోతాయి. ఇంకా ఎంత కాల్చినా కాలకుండా, మీరు ఎంత కాల్చినా కాలకుండా ఎముకలు ముక్కలు ముక్కల కింద ఉండిపోతాయి. ఎముకల వైద్యం ఎటువంటిదంటే బండ వైద్యం. వడ్రంగి మేస్త్రి చేసే పని ఎటువంటిదో ఎముకల పని ఎటువంటిది. ఎముకల వైద్యం అంటేనే కొంచెం బండ వైద్యం అది. ఆ ఎముకలు తొందరగా కాలగా ఇంకా కాలినా ఎంత కాలినా ముక్కలు మిరిగిపోతాయి. ఆ ముక్కలు దాచుకోవడానికి అస్థికలు అంటారు. అటు అటు లాకర్లు పెట్టారు. మీరు అస్థికలు ఇంటికి పట్టుకెళ్ళక్కర్లేదు, అది లాకర్లు వేసేసుకుని మీరు తాళం వేసేసుకోవచ్చు. మీరు అస్థికలు అక్కడే పెట్టేసుకుని ఇంటికి పట్టుకెళ్లకుండా అక్కడ లాకర్లో పెట్టేసుకుని బ్యాంకులో డబ్బు ఎలా దాచుకుంటున్నారో అక్కడ అస్థికలు దాచుకోవచ్చు. దాచుకుని మీరు కాశీ వెళ్ళినప్పుడు, రాజమండ్రి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి అస్థికలు పెట్టిపోయి నిమజ్జనం చేసుకోవచ్చు. ఏదో నామకాయ ఏదో మీరు నెలలో 2 నెలలు 3 నెలలో దాచుకుంటే అక్కడ లాకర్లో మీ తాళం మీకు ఇచ్చేస్తారు. తాళం మీరు ఇంటికి పట్టుకోవచ్చు. మళ్ళీ మీరు వచ్చేది ఓపెన్ చేసే వరకు ఆ లాకర్ ఇంకా ఎవరికి ఇవ్వరు. అంటే ఇవన్నీ ఏర్పాట్లు చేశారు. లేటెస్ట్గా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఇప్పుడు పూర్వం వర్షం కురిస్తే అంటే శవాన్ని కాల్చడం చాలా కష్టమైంది. ఇప్పుడు అక్కడ ఎంత వర్షం, ఎన్ని దిక్కులు వర్షం కురిసినా అక్కడ శవానికి ఏం బంగాలేదు. అది దేవాలయం శ్మశానం గురించి చెప్పాము. అది తర్వాత ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఈ కళ్యాణ మండపం ఇక్కడ నిర్మించారు. చాలా పెళ్లిళ్ళు ఇక్కడ జరుగుతున్నాయి. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఏసీ కావాలని అడుగుతున్నారు. ఈ దీనికి ఏసీ కావాలి అంటే కొంచెం ధనవంతులు ఏసీ కావాలని అడుగుతున్నారు. అంటే ఏసీ లేదు దీనికి. అంటే ఇప్పుడు మొత్తం అన్ని ఖర్చులు కలిసి 25,000 పుచ్చుకుంటున్నారు ఇక్కడ. అంటే వంట సామాగ్రి చూడదు కదా, అన్ని ఖర్చులు కలిసి 25,000 ఇక్కడ పెళ్లి ఖర్చు అవుతుంది. ఏసీ అయితే ఇంకా 5,000 10,000 ఎక్కువ అవుతుంది. అందరికీ కావాలన్న వాళ్ళకి ఏసీ ఇస్తారు, అక్కర్లేదన్న వాళ్ళకి ఏసీ ఇవ్వరు. మాకు ఏసీ కావాలనుకున్న వాళ్ళు ఇస్తారు, నాకు ఏసీ అక్కర్లేదంటే నాన్ ఏసీ ఇస్తారు. ఇంతకీ కమిటీ వారు ఏం చేశారంటే ఉపకార వేతనాలు ఇస్తున్నారు, అల్లూరి సీతారామరాజు గారి జయంతికి ఉపకార వేతనాలు కూడా ఇస్తున్నారు. అది ఈ మధ్యన కార్యక్రమం తలపెట్టారు దీంట్లో. ఇదంతా ఈ హాల్ అంతా ఏసీ చేయించాలనుకుంటున్నారు. దీనికి ఎస్టిమేషన్ 15 లక్షలు అవుతుంది. ఈ హాల్ యొక్క ఏసీ చేయించడానికి 15 లక్షలు అవుతుంది. ఏదో కొంతమంది పెద్దలు ఇస్తున్నారు, ఎవరికి తోచిన వారు ఇస్తున్నారు. ఈ కమిటీ వారు ఏం చెప్పారంటే ఇన్ఫర్మేషన్ చెప్పండి, మన డ్యూటీ మనం చెయ్యాలి కదా, ఎవరికి అవకాశం ఉంటే వారు చేస్తారు. అది ఏసీ నిమిత్తం విషయం చెప్పండి అందరికీ. ఎవరైనా వారి బంధువులు కానీ వారికి ఇచ్చే చెప్తుంటే వారు ఇస్తారు, లేకపోతే వారి బంధువులు కానీ స్నేహితులను కానీ ఎంకరేజ్ చేసి ఇప్పించవచ్చు అని చెప్పి విషయం సబ్జెక్ట్ మట్టుకు విషయం చెప్పండి అని చెప్పారు. అంటే కమిటీ వారి కోరిక మీద ఈ ఏసీని మొత్తం ఏసీకి 15 లక్షలు అవుతుంది. ఆ 15 లక్షలు వారు రేపు డిసెంబర్లో కానీ జనవరిలో కానీ ఇప్పుడు ఏసీ నిర్మించాలని అనుకుంటున్నారు. అంచేత ఏసీ కూడా ఎవరికి తోచిన వారి డొనేషన్స్ ఇవ్వచ్చు. అది మట్టికి కమిటీ వారికి ఇచ్చేది. ఇక్కడ మేనేజర్ ఉంటారు, మీరు కమిటీ సభ్యులకి ఎవరికి ఇచ్చినా పర్లేదు. తర్వాత ఇక్కడ ఈ కళ్యాణ మండపానికి మేనేజర్ ఉంటారు. ఈ ఏసీకి ఇచ్చేది మట్టికి మీరు రామచంద్ర గారికి ఇవ్వక్కర్లేదు, ఇక్కడికే కమిటీలో తెచ్చి ఇచ్చాను. ఈ ఇక్కడికి ఇచ్చేయండి, తర్వాత ఏమో ఇక్కడ మేనేజర్ ఉంటారు, మేనేజర్కి ఇచ్చేయండి, అది కమిటీ ప్రెసిడెంట్ సెక్రటరీలు కమిటీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళకి అని చేసినా పర్లేదు. ఈ భక్తులైనటువంటి మీకు ఈ సమాచారం తెలియపరచడమేనండి. తర్వాత సాధువులు సభలు జనవరి నెల 18వ తేదీ 19వ తేదీ 25వ తేదీలు 100 మంది స్వాములు వస్తారు. 3 రోజులు ప్రవచనం, ఉదయం మొదలు సాయంత్రం దాకా ప్రవచనాలు ఉంటాయి. ఈ విషయాలను కూడా మీకు తెలియపరచడమేనది. తర్వాత భక్తులకు చూపించండి ఆ డేట్లు ఇది సాధువులు సభలు. ఇదంతా ఇన్ఫర్మేషన్. ఎంతవరకు ఇప్పుడు ఈ రోజులు ఇన్ఫర్మేషన్ రోజులు, ఈ రోజులు ఇన్ఫర్మేషన్ రోజులు. ఎంతవరకు చెప్పింది సమాచారం. అది ఆ భీమవరం శ్మశానం ఎలా ఉందంటే సాధన కూడా చేసుకోవచ్చు. అక్కడ బిల్డింగ్లు బాగా కట్టారు బిల్డింగ్లు. అక్కడ మరి మనం చనిపోతేనే కానీ శ్మశానానికి తీసుకెళ్లి మన శవాన్ని అలా కలుస్తారు. అంచేత బతికుండగా కూడా వీళ్ళు అక్కడ కూర్చోవచ్చు ఆ బిల్డింగ్లోనే. వీళ్ళు అక్కడ సాధన కూడా చేసుకోవడానికి బాగా సాధన చేసుకోవచ్చు. రుద్రపం అది అది అన్ని తలంపులే. శరీరం చనిపోవడం కూడా శరీరం ఒక తలంపు, శరీరం చనిపోవడం కూడా నిజం కాదు, అది కూడా ఒక తలంపు. మీకు ఎప్పుడో సంతోషం వస్తుంది, అది కూడా తలంపు. మీకు ఎప్పుడో దుఃఖం వస్తుంది, అది కూడా తలంపు. అన్నీ తలంపులే. తర్వాత మీకు ఎప్పుడో గర్వం వస్తుంది, అది కూడా తలంపు. మీకు ఎప్పుడో అహంకారం వస్తుంది, అది తలంపు. అన్ని జీవితం పొడిగినా తలంపులే. ప్రతి మనిషి ఏదో పని చేస్తూ ఉంటాడు, జీవితం పొడిగినా ఏదో పని చేసుకుంటూ ఉంటాడు. చావు కూడా ఒక పనే. ప్రతి మనిషి చివర చేసే పని చావు, చచ్చిపోవడం కూడా ఒక పనే. అంచేత ఆ పని చివరిసారి చేస్తాడు, పనులు చేసుకుంటూ ఉంటాడు. పనులు ఆ పని చివరిసారి చేసే పని మరణం, వాడు చివరిసారి చేసే పని. అంచేత ఈ ముఖ్యంగా గుర్తించవలసింది ఏంటంటే ఇప్పుడు మనకు ఆరోగ్యం తక్కువ ఉన్నా ఆరోగ్యం బాగున్నా, ఆరోగ్యం తక్కువగా ఉన్నా లేదా ఆరోగ్యం చాలా బాగున్నా, అసలు ఈశ్వర ప్రణాళికలు ఏంటంటే ఈశ్వర నిర్ణయం ఏంటంటే పరమేశ్వరుడు నారాయణుడు ఆ నిర్ణయం ఏంటంటే ఈ శరీరం ఎందుకు ఉత్పత్తి అయిందో, ఈ శరీరం ఎందుకు ఉత్పత్తి అయిందో, కొన్ని ఆ పూర్వజన్మ కర్మ ఈ శరీరం ద్వారా ఏ పని జరగాలో, ఏ పని జరగాలో. కర్తలు మనం కాదు, భగవంతుడే కర్త. అదే కర్తృరాజ్ఞ ప్రాప్తిచే పురం. అంటే మనకు అహంకారం ఉంది కాబట్టి, అజ్ఞానం ఉంది కాబట్టి నేనే కర్తను నేనే కర్తను అనుకుంటున్నాం. అయితే మనకి జ్ఞానదేవుడు ఏం చెప్పాడంటే ఈ కాకుడికి కాకులు చంద్రుడున్న చంద్రుడిని చూడలేదు. కాకులు చంద్రుడు ఉన్నాడు, కానీ కాకులు చూడలేవు చంద్రుడిని. అలాగే ఎక్కువ ఈ ఫలకాంక్ష ఎక్కువగా ఉన్నవాడు అంటే కర్మఫలం పట్ల ఆసక్తి, కర్మఫలం పట్ల కాంక్ష, అంటే స్వార్థమే పరమార్థంగా పెట్టుకునే వాళ్ళకి కాకులు చంద్రుని ఎలా చూడలేవో, స్వార్థమే పరమార్థంగా పెట్టుకుని కర్మఫలం పట్ల ఎక్కువ కాంక్ష ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎంత తెలియగల వాళ్ళైనా భగవద్గీత వైభవం వాళ్ళకి తెలియదని జ్ఞాన దేవుడు చెప్పాడు. భగవద్గీత చదవచ్చు, చదివినా తెలియదని చెప్పాడు. రోజు చదవచ్చు, పారాయణం చేయొచ్చు, కానీ భగవద్గీత యొక్క వైభవం, అందులో చెప్పినటువంటి జ్ఞానం, అందులో చెప్పినటువంటి క్రమశిక్షణ, అందులో చెప్పినటువంటి సాధన ఏది తెలియదు, చదివితే చదవచ్చు. కాకులు చంద్రుని ఎలా గుర్తించలేవో, కర్మఫల పట్ల కాంక్ష ఎక్కువ ఉన్నవాళ్ళు భగవద్గీత వైభవాన్ని, భగవంతుని యొక్క వైభవాన్ని గుర్తించలేరని చెప్పాడు. ఇది జ్ఞానదేవుడు చెప్పాడు. అందుచేత మనం ఈ శరీరం మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనకి జ్ఞానం రావటానికి సాధన చేయాలి, కానీ శరీరం చనిపోవటానికి సాధన చేయక్కర్లేదు. శరీరం చనిపోవటానికి ఎవరు సాధన చేయక్కర్లేదు. మనం సాధన చేసినా సాధన చేయకపోయినా ఈ శరీరం ఎందుకు ఉత్పత్తి అయిందో, అలాగే ఈ శరీరం భూమి మీదకి ఎందుకు వచ్చిందో, ఆ పని పూర్తి అయిపోయిన తర్వాత వెంటనే చనిపోతుంది. అంటే మీరు ప్రయాణంలో ఉంటే ప్రయాణంలో శరీరం చనిపోతుంది, ఆ టైంలో హాస్పిటల్ ఉంటే హాస్పిటల్లో చనిపోతుంది, ఇంటికాడ ఉంటే ఇంటికాడ చనిపోతుంది, ఆ టైంలో మీరు ట్రావెలింగ్లో ఉన్నారనుకోండి ట్రావెలింగ్లో చనిపోతుంది. అంటే ఆ శరీరం ఎందుకు ఉత్పత్తి అయింది, ఆ శరీరం ద్వారా జరగవలసిన పని ఏంటంటే, ఆ పని పూర్తి అయిన వెంటనే చనిపోతుంది, ఒక గంట ముందు చనిపోదు, ఒక గంట తర్వాత చనిపోదు. ప్రాణం పోసిన వాడు ప్రాణం తీయగలడు, కానీ మన ఇష్టం కాదు. ప్రాణం తీయటం కూడా మన ఇష్టం కాదు. ఎవడైతే శరీరంలో ప్రాణం పోసాడో వాడే ప్రాణం తీస్తాడు. అది అంటే ప్రాణం తీసేసుకోవాలంటే మన ఇష్టం కాదు. అంతేది అన్నీ ఏమిటంటే, ఆ శరీరం ఏ పని మీద వచ్చిందో ఆ పని అలా పూర్తి అయిపోయిన తర్వాత ఏ రోజు ఎప్పుడు ఏ సంఘటన జరగాలి, ఆ సంఘటన ఆ శరీరం ద్వారా ఆ పని పూర్తి అయిపోయిన తర్వాత ఆ శరీరం చనిపోతుంది. అది ఆ పని అయిపోయి భగవంతుని నిర్ణయించినటువంటి పని అయిపోయిన తర్వాత, అంటే ఆ దేహాన్ని ఈ లోకం మీదకి ఎందుకు పంపించాడో, ఈ లోకంలోకి ఆ దేహం ఎందుకు వచ్చిందో, ఏ పర్పస్ కోసం వచ్చిందో, ఆ పర్పస్ పూర్తి అయిపోయిన తర్వాత దేహం ఆ శరీరం క్షేమం అయిపోతుంది, అప్పుడు దాన్ని కాల్చి బూడిచ్చేస్తారు. ఇది కార్యక్రమం. అంటే దీనికి మనకి ఎవరికి చనిపోవటం అంటే ఇష్టం ఉండదు, ఎవరికి శ్మశానానికి వెళ్ళటం ఇష్టం ఉండదు, ఎవరికి చనిపోవటం ఇష్టం ఉండదు. ఎంత డబ్బు చేసినా ఎంత బాధపడుతున్నా ఇంకా జీవించాలి, ఇంకా జీవించాలి, ఇంకా జీవించాలి అనుకుంటాం, కానీ 100 సంవత్సరాలు జీవిస్తే సంతృప్తి లేదు. 100 ఏళ్ళు బతికాం కదా, ఇంకేందుకు సరిపోతుంది ఈ జీవితం అనుకునే వాళ్ళు ఉంటారు. ఇంకా బతకాలి, ఇంకా జీవించాలని ఉంటుంది. అలా అనుకోవటంలో పొరపాటు లేదు. ఎంచేతంటే శరీరం చనిపోతుంది, శరీరం చనిపోతుంది, శరీరం లోపల ఒక చావులేని సత్పదార్థం ఉంది. అడే నారాయణుడు, వాడే ఈశ్వర్ అండయింగ్ స్పిరిట్. చావు ఎలా ఉంటుందో, పుట్టుకు ఎలా ఉంటుందో తెలియనటువంటి నారాయణ స్వరూపం మన హృదయంలో ఉంది. అయితే దేహంలో భాగం కాదు. దేహంలో భాగం అయితే శరీరం కాదన్నప్పుడు కూడా అది కాలిపోతుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన లోపల ఈ దేహం లోపల సాగుతోడు సంబంధం లేకుండా, పుట్టుకతోడు సంబంధం లేకుండా ఒక సద్వస్తువు, ఒక జ్ఞాన వస్తువు, ఒక మోక్ష నిర్మాణం, ఒక నిర్మాణ వస్తువు, ఒక మోక్ష స్వరూపం, జ్ఞాన స్వరూపం, అనంత స్వరూపం, అనంతం ఉండే ఒక వస్తువు మన హృదయంలో ఉంది. అది రూపరహితం, నామరహితం. అది ఇంద్రియాలకు అందదు, అది ఇంద్రియాలకు అందదు, మనస్సుకి అందదు, బుద్ధికి అందదు, అనుభవైక వీజ్యం. ఇట్ ఈస్ టు బి రియలైజ్డ్. అది అనుభవానికి అందుతుంది, అది అనుభవానికి అందుతుంది. అది ఇంద్రియాలకు అందదు, మన తెలివితేటలకు అందదు, మన మనస్సుకి అందదు, మన బుద్ధికి అందదు, దేనికి అందదు. అయితే లేదంటే ఉంది, ఉంది. నారాయణుడు ఉన్నాడు, లోపల స్వరూపంగా ఉన్నాడు, ఉన్నాడు. వాడికి చావు ఎలా ఉంటుందో తెలియదు, వాడికి పుట్టుకు ఎలా ఉంటుందో తెలియదు, కానీ వాడు ఉన్నాడు. ముద్దబ్బాయి లేడు, సర్వసాక్షి, సర్వజ్ఞుడు, సర్వసాక్షి. లోపల నారాయణుడు ఎలా ఉన్నాడంటే, అంతర్యామి ఎలా ఉన్నాడంటే సర్వజ్ఞుడు, సర్వసాక్షి. మీరు ఏ టైంలో మీకు ఎటువంటి ఆలోచనలు వస్తున్నారు, ఏ టైంలో ఏ పని చేశారు, అది ఏ టైంలో ఏ పని చేశారు, ఎప్పుడు ఎటువంటి మంచి ఆలోచనలు వస్తున్నాయి, చెడ్డ ఆలోచనలు వస్తున్నాయా అంటే మీరు దేహంతో చేసే పని, మాటతో చేసే పని, మనస్సుతో చేసే పని, మీ తెలివితేటలతో చేసే పని, మీకు వచ్చే స్వప్నాలకి ఈ జాగ్రత్త అవస్థని, స్వప్నావస్థని, ఈ సుషిప్త అవస్థని, మీ అన్ని అవస్థలకి సాక్షిగా ఉంటాడు. వాడు సర్వసాక్షి, అన్నిటికీ సాక్షిగా ఉంటాడు, ఎలుగుతూ ఉంటాడు. ఏదైనా మాట్లాడుతుంటే ఇప్పుడు మేము మాట్లాడుతుంటే ప్రతి మాట ఎలా రికార్డు అవుతుందో మీకు వచ్చి తలంపును కూడా పరమేశ్వరుడు రికార్డ్ చేస్తాడు. ఇక్కడ ఉన్నాడు నారాయణుడు, వాడు ఏమన్నాడంటే దేహం మీరు అలయ్య ఉన్నారు. ఏ వస్తువుకైతే చావు లేదు, ఏ వస్తువుకైతే పుట్టుకు లేదు, ఏ వస్తువు అయితే నిర్మలంగా నిశ్చలంగా శాంతంగా సుఖంగా ఉంటుందో ఆ వస్తువు మీరై ఉన్నారు. ఏ వస్తువుకైతే చావు లేదు అది మీరై ఉన్నారు. అంచేత నాకు చావు వద్దు, నాకు మరణం వద్దు, నాకు మరణం వద్దు, నేను జీవించుంటాను, జీవించి ఉండాలని ప్రతివాడు అనుకోవటంలో తప్పు లేదు. ఎంచేదంటే శరీరం చనిపోతుంది, శరీరం చనిపోతుంది, అది మీరు కాదు, అది మీరు కాదు. భగవంతుడు కూడా మనలాగే శరీరాలు వేసుకొస్తాడు. ఓ చొక్కాయి తోడు భగవంతుడికి, ఇప్పుడు ఈ చొక్కాయి తోడుకున్నాం, ఈ చొక్కాయికి నాకు సంబంధం లేదని తెలుస్తాను. అయితే భగవంతుడు కూడా మనలాగే శరీరం ధరించి వస్తాడు. వచ్చినా అడుగు చొక్కాయిలా ఉంటాయి, అడిగి ఆడి శరీరానికి ఏమీ సంబంధం లేదని వాడికి తెలుస్తుంది. వాడు వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. మనం మనం బంధింపబడతాం. మనం ఎందుకు బంధి అంటే అప్పుడు ఇంతకీ భక్తి యోగం, కర్మయోగం, ధ్యానయోగం, జ్ఞానయోగం, విచారణ యోగం, ఇన్ని యోగాలు కూడా ఎందుకంటే నీ శరీరం లోపలే నీ దేహం దేవాలయం, నీ లోపల అంతర్యంగా ఉన్నాడు నారాయణుడు, ఈశ్వరుడు ఉన్నాడు. వాడు వాడికి చావు లేదు, ఇన్ని శరీరానికి చావు రాకముందు ఏదో ఒక యోగాన్ని ఆశ్రయించి, ఏదో ఒక పద్ధతిని ఆశ్రయించి ఆ చావు లేని సత్య వస్తువుని, ఆ చావు లేనిటువంటి సత్పదార్థాన్ని, శరీరానికి చావు రాకముందే ఎవడైతే ఆ చావు లేని సత్పదార్థాన్ని ఎవడైతే అందుకున్నాడు, సాధన చేసి తెలుసుకుంటాడో వాడు జీవన్ముక్తుడు. వాడికి శరీరం అంటే జీవన్ముక్తుడు అంటే జీవన్ముక్తుడు అంటే వాడికి శరీరం ఉన్నా ఒకటే పోయినా ఒకటే. మనం మోక్షంలో ఎటువంటి సుఖాన్ని పొందుతాము, ఎటువంటి ఆనందాన్ని పొందుతాము, ఎటువంటి శాంతిని పొందుతాము, ముగింపు లేని శాంతి, ముగింపు లేని సుఖం, అది ఎండ్లెస్ హ్యాపీనెస్, ఎండ్లెస్ పీస్, ఎండ్లెస్ అన్బ్రోకెన్ హ్యాపీనెస్, దానికి ముగింపు ఉండదు. అలా అటువంటి నదీ ప్రవాహం లేకది ఆ సుఖం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ సుఖం నీ శరీరం ఉండగా, నీ శవం ఉండగా నీకు అనుభవంలోకి వస్తుంది. అది నీకు అనుభవంలోకి వచ్చాక నువ్వు ఉంటావున్న సంగతి నీకు తెలుస్తుంది. నీవు ఉన్నావున్న సంగతి, నీ శరీరం పోయినా నువ్వున్నావున్న సంగతి నీకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అప్పుడు మరణం అంటే నీకు భయం ఉండదు. మనందరికీ చావు అంటే ఎందుకు భయం అంటే శరీరం చనిపోయిన తర్వాత మనం ఉండము అనుకుంటున్నాం. శరీరం చనిపోయిన తర్వాత కూడా మనం ఉంటామన్న సంగతి తెలిస్తే భయం ఉండదు. అంచేది ఉండటమే దేవుడు రియలైజేషన్, సత్య సాక్షాత్కారం, దైవ సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం. ఏదో 100 పేర్లు పెట్టి మీరు పిలవండి, ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకుని మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆ సత్యం ఉండటం ప్రతివాడికి ఉండాలండి, ఎవరికి చనిపోవాలి. ఆ ఉండే వస్తువు ఒకటి ఉంది మన హృదయంలో, అది ఎప్పుడూ ఉంది. అది మనకు తెలుసున్నా ఉంది, మనకు తెలియకపోయినా ఉంది, ఏదో ఒకటి ఉంది మన హృదయంలో, అది మనకు తెలిసినా ఉంది, మనకు తెలియకపోయినా ఉంది. ఆ ఉండటం ఏదైతే ఉందో, ఏదైతే అన్ని కాలాల్లో, అన్ని అవస్థల్లో, అన్ని అంటే ఈ స్వామి లోపల ఉన్నాడు కదా, స్వామి అన్ని కాలాల్లో ఉన్నాడు, అన్ని అవస్థల్లో ఉన్నాడు, జరిగిపోయిన కాలంలో ఉన్నాడు, ఈ కాలంలో ఉన్నాడు, భవిష్యత్తు కాలంలో ఉంటాడు, అన్ని కాలాల్లో ఉన్నాడు ఆ స్వామి. ఆడు ఉన్నాడు, మనకు తెలిసినా ఉన్నాడు, తెలియపోయి ఉన్నాడు. ఆ నేను ఉన్నాను, ఆ ఉండటమే దాన్ని, ఆ ఉన్నాడు, ఆడు ఆడికి తెలిసినా తెలియకపోయినా ఉన్నాడు. కానీ ఆ ఉండటం అనే దాన్ని ఎవడైతే సాక్షాత్కారం చేసుకున్నాడో, ఆ ఉండటం అనే దాన్ని ఎవడైతే అనుభవిక వైద్యం చేసుకున్నాడో, ఆ ఉండటం అనే దాన్ని ఎవడైతే గుర్తించాడో, దాని అవేర్నెస్లోకి ఎవడైతే వచ్చాడో వాడినే జీవన్ముక్తుడు అని అంటాం. మీ జీవిత గమ్యం అదే అని భగవద్గీతలో స్వామివారు చెప్పారు. అయితే అది మీరు భక్తి యోగం, కర్మయోగం, జ్ఞానం, ఏదో యోగాన్ని మీకు ఇష్టమైన యోగాన్ని అవలంబించి ప్రయాణం చేయండి, లేకపోతే అన్నిటినీ సమన్వయం చేసుకోండి. అది అంచేత దేహానికి చావు ఎంత సహజమో, ఒక వస్తువు అంత చావు లేకుండా అంత సహజంగా ఉంది. అది ఉండటం, అది దేవుడంటే ఉండటం, దేవుడు అంటే ఉండటం. ఆ ఉండటం అనేది మనం అయి ఉన్నాం, అది ఎప్పుడు ఉన్నాం. అంటే మనకు చావు అంటే ఎందుకు ఇష్టం, ఎందుకు ఇష్టం ఉండదంటే ఏదైతే ఎప్పుడు ఉంటుందో అది మనం అయి ఉన్నాం కాబట్టి, అది ఎప్పుడు ఉంటుంది కాబట్టి మనకు కూడా ఉండాలండి, చనిపోవాలండి. ఇది ఇక్కడ సబ్జెక్ట్. ఇది మీరు ఇలా అర్థం చేసుకోవాలి, ఇలా ఇలా ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. అంటే ఇలా శ్మశాన భూమి గురించి అది చెప్పాం. ఇప్పటికే బట్టలు మార్చుకోవడం అంతే, శరీరం చనిపోవడం అంటే బట్టలు మార్చుకోవడం, అందుకంటే ఏమి లేదు. తర్వాత ఇంకోటి, ఒక శరీరంలో ఉండగా, ఒక శరీరం ఉందనుకోండి, ఆ శరీరంలో ఉండకొస్తే సాధన ఇంకా మనకు ఎదురకు వెళ్ళదు. ఎంతో కొంత సాధన చేస్తాం, ఆ శరీరం ఇంకా సాధన ఎదురకు సాగదు. అంటే మన ఇంద్రియాలు, మన శరీరం, మన మనస్సు సహకరించు ఒక శరీరంలో ఉందని చెప్పి, అప్పుడు దేహాన్ని మార్చేయడం కూడా మంచిది. అక్కడ సాధన ముఖ్యం. దేహాన్ని మార్చడం కూడా మన ఇష్టం, మన ఇష్టం కాదు, ఆయన మారుస్తాడు ఆ దేహం. అంటే రామకృష్ణ పరమహంస గారు చెప్పారు, చనిపోవడం అంటే ఏం లేదు, ఒక ఇంట్లోనే ఒక గదిలోంచి ఇంకో గది, మీరు మీ ఇంట్లో ఒక గదిలోంచి ఇంకో గదిలోకి ఎలా వెళుతున్నారు? చనిపోవటం అంటే ఏం లేదు, మీ ఇంట్లో ఒక గదిలోంచి ఇంకో గదిలోకి వెళుతున్నారు. గదిలో మీరున్నారు, అలాగే ఒక గదిలోంచి ఇంకో గదిలోకి వెళుతున్నారు, ఎలాగ వెళుతున్నారు? అలాగే ఒక శరీరంలోంచి ఇంకో శరీరంలో కూడా అటువంటిది వెళ్ళటం. అటువంటిది ఒక శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరాన్ని స్వీకరించడం ఎటువంటిది అంటే, ఒక ఇంట్లో ఒక గదిలోంచి ఒక గదిని విడిచిపెట్టి ఇంకో గదిలోకి అంటే ఎటువంటిది? అటువంటిది. అయితే ఇక్కడ పరమేశ్వరుడు ఏం చెప్పాడంటే, స్వామివారు గీతలో ఏం చెప్పారంటే, వాసుదేవ స్వామివారు, మీరు మరణించ ఈ మరణించే టైం వచ్చేటప్పటికి మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి. అంటే మనకి సరిగ్గా ఈ శ్వాస శరీరం నుంచి బయట బయటికి వెళ్ళిపోయినప్పుడు మీరు నా స్మరణలో ఉంటే, అంటే ఇంద్రియాలకి ఏకాగ్రత కుదిరితే, మనస్సుకి ఏకాగ్రత కుదిరితే, బుద్ధి నిదానంగా ఉంటే, నా ఎందుకు ప్రేమ, స్వామి పట్ల ప్రేమ కలిగి ఆ స్వామి స్మరణలో కనుక ఉంటే, ఒకవేళ దేహం ఉండగా మీకు ముక్తి రాకపోయినా సరిగ్గా మీ ప్రాణం పోయేటప్పుడైనా మీ ముక్తిని ప్రసాదిస్తాను. మీరు జీవనముక్తి అయితే మంచిది, లేకపోతే విదేహముక్తులు అవ్వండి. విదేహముక్తులు అంటే ఏంటంటే, ఆ ప్రాణం పోయే టైంలో, ఆ ప్రాణం పోయే టైంలో ఇంద్రియాలు ఏకాగ్రత ఉండాలి. తపస్సు అంటే ఏంటి? తపస్సు అంటే కాలక్షేపానికి కాదు, ఇంద్రియాలు ఏకాగ్రంగా ఉండాలి, మనస్సు ఏకాగ్రంగా ఉండాలి, చెలించకూడదు మనస్సు. గాలి దాని చోటు దీపం ఎలా ఉంటుందో అలా ఇంద్రియాలు ఉండాలి, అలా మనస్సు ఉండాలి. ఎవడైతే చనిపోతున్నాడో వాడి స్వాధీనంలో మనస్సు ఉండాలి, వాడి స్మరణ ఉండాలి. ఆకి ఆడికి ఆ ఈశ్వరుడి పట్ల ప్రేమ పూరితంగా బాగా, ఈశ్వరుడి పట్ల ఆ స్మరణ ఎలా ఉండాలంటే, చాలా భక్తిగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. నువ్వే ఉన్నావు లేనని సంగతి వాడికి తెలుస్తూ ఉండాలి. స్వామి ఏమున్నాడు మనల్ని ఏం అనేటువంటి భావన వాడికి తెలుస్తూ ఉండాలి. యథార్థం చెప్పాలంటే మనలో ఏమి ఈశ్వరుడు ఉన్నాడు, కానీ మనం ఏమనుకుంటున్నామంటే, మన బుద్ధిలో పవిత్రత లేని వలన, మన బుద్ధిలో ఒక నిశ్చలత్వం నిర్మలత్వం లేకపోవటం వల్ల మనం ఏమనుకుంటున్నామంటే, భగవంతుడు లేడు మనం ఉన్నాం అనుకుంటున్నాం. కృష్ణుడు అంటే దేవుడు అక్కడ, అర్జునుడు అంటే జీవుడు. కృష్ణుడు అంటే ఎవరు? దేవుడు. అర్జునుడు అంటే జీవుడు. దేవుడు జీవుడికి చేసిన బోధే భగవద్గీత. దేవుడు జీవుడికి చేసిన బోధే భగవద్గీత. అన్నీ విడిచిపెట్టకుండా, ఎల్కేజీ మొదలు పీజీ వరకు ఏది ఎవరిని విడిచిపెట్టకుండా, అన్ని రకాల సాధకుల్ని దృష్టిలో పెట్టుకుని భగవంతుడు సాధన విధానాలు చెప్పాడు, గమ్యం చెప్పాడు. నేనే పైగా నిన్నని పొందటానికి కూడా నేనే మార్గములు అయి ఉన్నానని చెప్పాడు. అంటే మీరు నన్ను పొందాలంటే నన్ను మీరు ఆలంబనంగా తీసుకున్నా సరిపోతుంది. అంటే మీరు ప్రాణం పోయి అంటే శరీరానికి చావు వచ్చే రోజుకైనా హృదయపూర్వకంగా నా ఎందు మీకు స్మరణ నిలబడితే, నన్ను స్మరించేది ఎప్పుడు మీ చివరి శ్వాస పోవాలి. అలా కాదు, ఇంకో 10 నిమిషాలకు మనం ప్రాణం పోతుంది అనుకోండి, ఇప్పుడు భగవంతుడి స్మరణలో ఉన్నాం అనుకోండి, ఆ చివరి శ్వాసలో భగవంతుడి స్మరణ ఉండదు అనుకోండి, ఫెయిల్ అయిపోతాం. కొంతమంది కష్టపడి చదివి ఆ పరీక్షలోకి వెళ్ళి అన్ని మర్చిపోయి ఫెయిల్ అయిపోతారు. కష్టపడి చదువుతారు కానీ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి అన్ని మర్చిపోయి ఫెయిల్ అయిపోతారు. మనం కూడా ఏం చేస్తాడు, సాధన చేసి ఆ పరమేశ్వరుణ్ణి ఆ శరీరంతో ప్రాణం పార్టింగ్ అయినప్పుడు, శరీరంతో విడిపోయేటప్పుడు మనం మర్చిపోతాం, సడన్ గా మర్చిపోతాం. అంటే మర్చిపోవాలని మర్చిపోం, అంటే భగవంతుడి మీద మనకి ఇష్టం ఉంది, అంతకంటే ఇంకా మిగతా ఇష్టాలను లోకానికి సంబంధించిన వాసన, ఈ మూడు వాసనలు మనిషిని విడిచిపెట్టడం ఈ పేడ. ఈ మూడు ఒకటి దేహవాసన, ఈ మూడు వరస్ట్, ఈ మూడు, ఈ మూడు ఒక పట్టాలు మనిషిని విడిచిపెట్టం. దీనికి గురువు సహాయం ఉండాలి, ఒక అవతార పురుషుడు రాముడు కృష్ణుడు శివుడు ఎవరో ఒకరు అవతార పురుషుడు సహాయం ఉండాలి, గురువు సహాయం ఉండాలి. ఏమి లేకుండా ఈ మూడు వాసనలో పోవు, ఎంత వాడికైనా పోవు. ఒకటి దేహవాసన, రెండు లోకవాసన, మూడు శాస్త్రవాసన. ఈ మూడు వరస్ట్వి. ప్రతి మనిషి కూడా ఈ జనరల్గా ఈ మూడు వాసనలు ప్రతి మనిషికి ఉంటాయి. ఒకవేళ మూడు లేకపోయినా ఏదో ఒక వాసన అయినా మనిషిని పీడిస్తూ ఉంటుంది, ఏదో ఒక వాసన పీడిస్తూ ఉంటుంది. ఈ మూడు వాసనల నుంచి వాడు బయటకు వస్తేనే వాడికి నిర్వాణ సుఖం లేదు, అంటే బ్రహ్మానందం పొందలేడు, బ్రహ్మానందం పొందలేడు. మనిషికి మనిషి ఏ పని చేసినా ఆనందం కోసమే చేస్తాడు, కానీ ఆనందం రాదు వాడికి. వాడు ఆనంద ప్రపంచం ఆనందం ఉందనుకుంటాడు, ఏ పని చేసినా ఆనందం కోసం చేస్తాడు, ఆ పని సాధిస్తాడు, ఆ పని సాధించాక తెలుస్తుంది ఇందులో కూడా ఆనందం లేదని. ఇలా ఆనందం ఎక్కడుంది, మన స్వరూపం ఆనందం, అది మన స్వరూపం ఆనందం అనే సంగతి మర్చిపోయి మనం లోకంలో వెతుకుతున్నాం. వస్తువుని ఒకచోట పోగొట్టుకున్నాం, ఇంకో చోట వెతుకుతున్నాం. వస్తువునేమో పోగొట్టుకోవడం, ఒకచోట పోగొట్టుకున్నాం, ఇంకో చోట మనం వెతుకుతున్నాం. అయితే పరమేశ్వరుడు విషయంలో ఏంటంటే మనకి భక్తి ఉండాలి. తర్వాత కొంతమంది ఏమంటారంటే భగవంతుడికి రూపం లేదు, భగవంతుడికి నామం లేదు, భగవంతుడికి ఆకారం లేదు, ఆ నేమ్ లెస్, ఫారం లెస్, యాక్షన్ లెస్ అని ఇలా చెప్తూ ఉంటారు. అది భగవంతుడికి నిజంగా రూపం లేని మాట నిజమే, భగవంతుడికి పేరు లేని మాట నిజమే. కానీ మన కోసం, మన పట్ల దయ కోసం, మన ప్రేమించడం కోసం, మన కోసం దయ కోసం మన మూలంలోకి తీసుకెళ్ళడం, మన అందరం భగవంతుడి దగ్గరికి వచ్చాం. ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళటానికి అలా ట్రైనింగ్ అవ్వటానికి ఈ భూమి మీదకి వచ్చాం, కేవలం కాలక్షేపానికి రావటం లేదు, ఈ భూమి మీదకి వచ్చాం. ఎందుకు భగవంతుడికి, భగవంతుని పొందటానికి మనం ఎక్కడి నుంచి వచ్చాము, అక్కడికి వెళ్ళటానికి ట్రైనింగ్ వచ్చాం. ప్రపంచం అనేది ఒక ట్రైనింగ్ క్లాస్ లాంటిది, ఒక ట్రైనింగ్ స్కూల్ లాంటిది ఈ ప్రపంచం కూడా, అక్కడి నుంచి వచ్చాం. అయితే సార్, ఇప్పుడు మనకి భగవంతుడికి రూపం లేదు, ఒక ఆకారం లేదు, ఒక పేరు లేదు, వాస్తవం అది లేదు, కానీ రూపం లేని భగవంతుడిని, నామం లేని భగవంతుడిని, గుణం లేని భగవంతుడిని మనం పట్టుకోవడం కష్టం. గాలిని ఎలా మూట కట్టగలం, గాలిని మూట కట్టగలమా, గాలిని చేతులు పట్టుకోగలం. ఇతరులు చెప్పేది మాట వదిలేయండి. గీతలో 12 అధ్యాయంలో ఏం చెప్పాడంటే, మీరు ఒక నది, ఇప్పుడు నరసాపురం రేవు దాటాలనుకోండి, మీరు ఈదుకుని వెళ్ళొచ్చు, అది ఒక పద్ధతి, లేకపోతే పడవ మీద ఒక నామం మీద వెళ్ళొచ్చు. నిరాకారాన్ని నిర్గుణాన్ని మీరు ఆరాధించి వెళ్ళాలంటే నదిని మీ చేతులతోటి కాళ్ళతోటి ఈదుకుని వెళ్ళటం లాంటిది. ఏదో ఒక ఆకారాన్ని, గురువుని కానీ ఒక అవతార పురుషుడు కానీ ఏదో ఒక సపోర్ట్ పెట్టుకునేది, మీరు తరించడం ఎటువంటిదంటే నదిని నామం మీద దాటడం లాంటిది. అది ఈ రెండు పద్ధతుల్లో సాకారం కొంచెం తేలిగ్గా ఉంటుంది. నేను చెప్పే మాట భగవంతుడే చెప్పాడు. ఈ భగవంతుడు ఏం చెప్పాడంటే, నిరాకారాన్ని ఆరాధించి మీరు గమ్యాన్ని పొందడం చాలా కష్టంతో కూడి పుణ్యం, అందులో ఈ కలియుగంలో కామక్రోధాలు ఎక్కువ ఉంటాయని చెప్పాడు భగవంతుడు. ఇది డార్క్ ఏజ్, ఇదేమి ఏది డార్క్ ఏజ్. ఇప్పుడు ఎవరిని చూసినా కోపాలు చూడండి, ఇప్పుడు ఎవరి ముఖం చూడండి, అందరికీ కోపాలు. బాగా చదువుకోమంటే కోపం, అల్లరి చేయొద్దంటే కోపం, మీరందరూ ఐకమత్యంగా ఉండాలని చెబితే కోపం, ఆరోగ్యం కాపాడుకుండాలని చెబితే కోపం, ఇంకా అన్నింటికీ కోపాలే. అది కలియుగంలో కామక్రోధాలు ఎక్కువ ఉంటాయని యుగ ప్రభావం అటువంటి కదా. కలియుగంలో కామక్రోధాలు, కోరికలు ఎక్కువ ఉంటాయి, కోపాలు ఎక్కువ ఉంటాయి, అందరికీ కోపాలే. ఈ కలియుగం ఏంటంటే కోరికలు కోపాలు. ఏంటది కోరికలు అంటే, దీన్ని డార్క్ ఏజ్ అన్నారు. ఇంగ్లీష్లో ఏమంటారంటే కలియుగం డార్క్ ఏజ్ అంటారు. అంటే డార్కెస్ట్ నైట్, డార్కెస్ట్ నైట్ ఎలా ఉంటుందో ఈ కలియుగం కూడా అలాగే ఉంటుంది. అయితే మనకి పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు చెప్పకుండా నామాన్ని స్మరించుకోండి సరిపోతుందని చెప్తారు. మనకి పెద్ద పెద్ద పరీక్షలు అవి పెట్టకుండా నామాన్ని స్మరించుకోండి, ఆ రూపాన్ని ధ్యానం చేసుకోండి. అంటే ఏదో మాకు గురి ఒక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు, ఆక్కర్లేదు, మేము నిరాకారాన్ని పొందామంటే పొంచే ఎవడని కొద్ది మంది ఉండొచ్చు, అలా పొందేవాళ్ళు మనం కాదంటలేదు. కానీ సాకారం తేలిక, మరి నిరాకారం కొంచెం కష్టం. దీనికి భగవంతుడు నిరాకారం కష్టం, సాకారం తేలిక, ఏదో సపోర్ట్ తీసుకున్న ఒక అవతార పురుషుడని చెప్పాడు. చెప్పాడు జ్ఞానదేవుడు ఇంకా చాలా కఠినంగా చెప్పాడు. భగవంతుడు ఊరికే వాక్యాలు చెప్పి వదిలేశాడు. వాక్యము దేవుడై ఉన్నది. జ్ఞానదేవుడు ఏమన్నాడంటే, నేను నాకెవరి సహాయం అక్కర్లేకుండా నా కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, ఈ చేతులు కాళ్ళు, ఈ చేతులకి కాళ్ళుకి పని చెప్పేసి నేను సముద్రాన్ని ఈ పక్క నుంచి ఇది ఆ పక్క వెళ్ళిపోతానని చెప్పాడు. ఎటువంటి వాడు, నేను ఆకాశానికి వెళ్ళిపోతాను, నాకు విమానాలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, నాకు కాళ్ళు ఉన్నాయి, కాళ్ళతో నడిచేసి ఆకాశంలోకి వెళ్ళిపోతానని చెప్పాడు. ఎటువంటి వాడు, దేవుని సహాయం లేకుండా మేము మోక్షాన్ని పొందుతామని చెప్పేవాడు. అటువంటి వాడు గురువు సహాయం లేకుండా, భగవంతుడి యొక్క అనుగ్రహం లేకుండా, ఒక అవతార పురుషుడి యొక్క అనుగ్రహం లేకుండా, మాయంతా మా కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, మాయంతా మేము సముద్రం ఎదుకుని నదులు కదా సముద్రాన్ని ఎదుకు వెళ్ళిపోతాం, ఆకాశంలోకి వెళ్ళిపోవడానికి మాకు విమానాలు ఏం అక్కర్లేదు, మా కాళ్ళతో నడిచి ఆకాశంలోకి వెళ్ళిపోతామని చెప్పేవాళ్ళు. ఎటువంటి వాళ్ళు, ఎవరు సహాయ సహకారములు అక్కర్లేకుండా మేము మోక్షాన్ని పొందుతామని చెప్పేవాళ్ళు. అటువంటి వాళ్ళు అంటే వాళ్ళ అనుభవం లేకుండా చెప్పే మాట. ఎవరైనా ఒకళ్ళిద్దరు పొందితే పొందొచ్చు, అవన్నీ మన కామన చేయటానికి వెళ్ళారు. అంటే భగవాన్ ఏం చెప్తున్నారంటే, రెండు మార్గాలు ఉన్నాయి, జ్ఞాన మార్గం, భక్తి మార్గం. శంకరాచార్య వారు ఏమన్నారంటే, అన్ని మార్గాలే మంచియే, ఈ కలియుగంలో కొంచెం కర్మయోగం మంచిది. కొంచెం అంటే జ్ఞానయోగానికి కొంచెం బుద్ధి నిర్మలంగా ఉండాలి. ఈ కలియుగంలో అందరూ కంగారు కంగారు కంగారుగా ఉంటారు. కంగారు మాటలు, కంగారం పనులు, కంగారు మాటలు, కంగారు పనులు. ఏది తిట్టేయటం, ఐఎమ్ సారీ అని చెప్పటం, ముందేది తిట్టేయటం, తర్వాత ఐఎమ్ సారీ పో మళ్ళీ ఫోన్లో చెప్తూ ఉంటారు, ఏం అనుకోవద్దని. కంగారు 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 కంగారుగా ఉంటాయి కలియుగం యొక్క పద్ధతి అది. అది శంకరాచార్య ఏమన్నారంటే, నీకు జ్ఞానయోగం అవలంబించాలంటే బ్యాలెన్స్డ్ బ్రెయిన్ ఉండాలి. 10 సార్లు ఆలోచించి ఒక మాట మాట్లాడు. జ్ఞానయోగం మంచిది, బ్యాలెన్స్డ్ బ్రెయిన్ ఉండాలి. తర్వాత ఈ బండోళ్ళకి జ్ఞానయోగం పనికిరాదు, కొంచెం రఫ్గా ఉంటారు కొంతమంది. అంటే బుద్ధి సూక్ష్మత ఉండాలి, అంటే నీకు వివేకం ఉండాలి. జ్ఞానయోగం, జ్ఞానయోగానికి వివేకం ఉండాలి. అసలు నీకు దేహానికి, ఆ దేహంతో దేహం ఉండగా, అంటే మనం దేహంతో తాదాప్యం పొందుతాం, మనస్సుతో తాదాప్యం పొందుతాం, ఇంద్రియాలతో తాదాప్యం పొందుతాం, మనం ఏది కాదో జీవితం పొడిగినా వాటితో తాదాప్యం పొందుతాం. మనం ప్రాణం అనుకుంటాం, ప్రాణం పోతే మనం పోం. నీకు అర్థమవుతుంది? శరీరం అనుకుంటాం, శరీరం పోతే మనం పోం. అంటే మనం ఏది కాదో దాంతో ఎక్కువ తాదాప్యం పొందుతాం. రాంగ్ ఐడెంటిఫికేషన్లోంచి, తప్పుడు తాదాత్మ్యంలోంచి విడుదల అవటం జ్ఞానయోగం ద్వారా, విచారణ మార్గం ద్వారా విడుదల అవటం అన్ని యుగాల్లో కష్టం కాదు, కలియుగంలో కొంచెం కష్టం చూడకూడని పనిని ఆచార్యుల వారు అన్నారు. ఇంకా కర్మయోగం గురించి ఏమని చెప్పాయంటే, కర్మ గురించి ఏమని చెప్పాయంటే, మీరు సత్కర్మ చేస్తే సరిపోదు, ఆ సత్కర్మ స్వార్థం లేకుండా చూడాలి. కొంతమంది అంటారు, మా జీవితంలో ఇది సాధించాం, అది సాధించాం. వాళ్ళేం వాళ్ళు ఏం సాధించలేదు, సున్న భగవంతుడు సాధించాడు, భగవంతుడు సాధించింది మేము సాధించామని చెప్పుకుంటున్నాం. మేము అంత సంపాదించామండి, అంత ఎంత సంపాదించాం, ఎంత గొప్ప బతి బతికాం, అంత గొప్ప బతి బతికాం, ఎంత పెద్ద చదువు చదువుకున్నా, ఈ లెవెల్ సంపాదించడానికి, ఈ లెవెల్ చదువుకోవడానికి, ఈ లెవెల్ అందరికీ సంపాదించామని అందరూ కోటీశ్వరులు అయిపోలేదు. అలాగే అందరే పెద్ద పండితులు అయిపోవాలని అందరూ పండితులు అవ్వలేదు. అందరికీ అధికారంలోకి వెళ్ళిపోవాలని అందరూ అధికారంలోకి వెళ్ళలేదు. ఇదంతా భగవంతుడు చెప్పాడు. అర్జున, అర్జున, వీళ్ళందరినీ చంపటం ఎలా, గురువులు ఉన్నారు, ఆచార్యులు ఉన్నారు, వీళ్ళందరినీ చంపటం ఎలాగా నువ్వు అనుకుంటున్నావు? నువ్వెవడరా చంపటానికి? నేను అందరినీ చంపేసి పోగులు పెట్టించాను, నేను అందరినీ చంపేసి పోగులు పెట్టించాను. పని నాది, గౌరవం ఏది? అర్జునుడు అంతా మహావీరుణ్ణి. మన భారతదేశంలో జన్మించినటువంటి మహావీరుల్లో అర్జునుడు అక్కడ. అటువంటి మహావీరుణ్ణి పట్టుకుని అర్జునుడంటేనే తెల్లటి వాడు, స్వచ్ఛమైన వాడు. అటువంటి మహావీరుణ్ణి పట్టుకుని ఉడికి నిమిత్తం మాత్రం భవసవ్య సాక్ష్యం, ఉడికి బొమ్మలాగా అక్కడ నిలబడి పని నాది గౌరవం లేదు అన్నాడు. ఇంకా మన మాట ఏంటి? చాలామంది ఏమంటారు, అది సాధించామని జీవితం వీళ్ళెవడ సాధించడానికి. అంటే పరిస్థితులు భగవంతుడు ఏం చేస్తాడంటే, మీకు సాధించి యోగం ఉన్నప్పుడు పరిస్థితి మీకు అనుకూలం చేస్తాడు. అనుకూలం చేసినప్పుడు మేము సాధించామని మీరు అనుకుంటారు. కొంతమంది ఎంత అహంకారంగా ఉంటారంటే, మేము చనిపోతే సూర్యుడు తూర్పును ఉదయించలేము అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మేము చనిపోతే తూర్పుని సూర్యుడు ఉదయించడం మానేస్తాడేమో అనుకునే వాళ్ళు అంటారు. అహంకారం ఉన్నవాళ్ళు ఉన్నారు. అంచేత వాళ్ళు ఇవాళ వల్ల ఏ మనిషి వల్ల అంత భగవంతుడి అంత ఈశ్వర సంకల్పంతో నడుస్తుంది. మీకు తెలుసున్నా అంతే, మీకు తెలియపోయినా అంతే. ఇది తెలుసుకోవడం కావాలి. ఆ తెలుసుకోవడానికి సాధనం మీకు తెలియపోయి ఈశ్వర సంకల్పం. జరిగేది ఈశ్వర సంకల్పం, అనుకునేది నీ సంకల్పం. జరిగేది ఈశ్వర సంకల్పం, నీ సంకల్పం. నువ్వు అనుకున్నా అనుకోకపోయినా నీ దేహం ద్వారా జరగవలసింది జరిగిపోతూ ఉంటుంది. ఒకవేళ నీకు చేయటం ఇష్టం లేదనుకో, నీ ప్రకృతి నీ చేత చేయిస్తుంది, నీ స్వభావం నీ చేత చేయిస్తుంది. అర్జున, నువ్వు యుద్ధం చేయటానికి అనేక యుద్ధాలు, నీ శరీరం అందుకు నిర్మింపబడింది. అనేక యుద్ధాలు చేశావు నువ్వు, అనేక యుద్ధాలు చేసావు, అనేక పోరాటాలు జరిపావు నీ జీవితంలో. నీ శరీరం ఎందుకు తయారైందో, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం అయిపోయినా పని అయిపోతూ ఉంటుంది. నువ్వు నేర్చుకునే పని ఏంటంటే, నీ జీవితంలో నువ్వు చేయవలసిన పని అయిష్టంగా చేయకుండా ఇష్టంగా చేసేది. ఇష్టంగా చేస్తే పాత అప్పులన్నీ తీరిపోతాయి, కొత్త అప్పులు చేయక్కర్లేదు. అంటే దాని అర్థం ఏంటంటే, కొత్త వాసన రావు, పాత వాసనలోనే పోతాడు. చేసేది ఇష్టంగా చెయ్యి, అయిష్టంగా చేయకు, ప్రీతిగా చెయ్యి. ప్రీతిగా చెయ్యి, అప్రీతిగా చెయ్యి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. మీ ఇంట్లో పనులు ఎంత చాలా ప్రీతిగా చేసుకుంటారు? మీ ఇంట్లో పనులు ఎలా చేసుకుంటారు? చాలా ప్రీతిగా చేసుకుంటారు, చాలా ఇష్టంగా చేసుకుంటారు. మీ ఇంట్లో పని ఎంత ఇష్టంగా చేసుకుంటారు, ఎంత ప్రీతిగా చేసుకుంటారు, ఎంత ప్రేమగా చేసుకుంటారు. అందులో సగం ఇష్టం, సగం ప్రీతి, సగం ప్రేమ కూడా భగవంతుడి మీద మనకు లేదు. అంచేది మనకు జ్ఞానం కూడా రాదు. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ జోలికి మనం వెళ్ళక్కర్లేదు. మీరు ఇంటికాడ ఏదో పనులు చేసుకుంటున్నారు, చాలా శ్రద్ధగా చేసుకుంటారు. ఆ శ్రద్ధ మీకు దేవుడి మీద లేదు, మీకు లేదు, నాకు లేదు. అలాగే మీరు ఇంటికాడ ఏ పని, ఇంటికాడ మీరు మీ ఇంటికాడ డ్యూటీ, మీ ఇంటికాడ డ్యూటీ మీరు చాలా పెర్ఫెక్ట్గా చేసుకుంటున్నారు. అలా భగవంతుడికి మళ్ళీ లేదు. మీరు మీ పని, మీ సొంత పనులు ఎలాగైతే మీరు ఎలా చేసుకుంటున్నారు, అలా భగవంతుడి పని చేయడానికి మనం ప్రిపేర్ అవ్వలేదు. భగవంతుడి పని కూడా మనం చెయ్యాలి. అంటే భగవంతుడి పని ఏంటంటే, ప్రతి మనిషి ఏం చేస్తాడంటే, వాడు అహంకారం సంతృప్తి కోసం మనిషి పని చేస్తాడు. ఇది ఒక అహంకారం అనేది ఒక దొరద. ఆ దొరద మనం ఇలా గోక్కుని, దొరద ఎప్పుడైనా మనం గోక్కుంటాం అక్కడ ఇంకా పెరుగుతూ ఉంటుంది దొరద. అలాగే ప్రతి మనిషి వాడి ఇంద్రియాలను సంతృప్తిపరచుకోవడం, వాడి మనసును సంతృప్తిపరచుకోవడం, వాడి అహంకారాన్ని సంతృప్తిపరచుకోవడం చేసి ఎప్పుడో చచ్చిపోతాడు ఏదో రోజుని. కానీ ఎవడైతే తన నామరూపాలను ఒక పక్కన పెట్టి, తన దేహభావం ఒక పెట్టి, తన దేహవాసన ఒక పక్కన పెట్టి, తన ఇష్టాన్ని ఒక పక్కన పెట్టి భగవంతుడి ప్రీత్యర్థం, భగవంతుడి అనుగ్రహం సంపాదించడానికి ఎవడైతే శరీరం చోటు పనిచేస్తున్నాడో, బుద్ధితో ఆలోచిస్తున్నాడో, నోటితో మాట్లాడుతున్నాడో, వాడి భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రుడు అవుతాడు, వాడికి మోక్షం వస్తుంది. ఇది ఆచార్య స్వామి వారు చెప్పింది ఏంటంటే, మీరు సత్కర్మే సకామంగా చేయొద్దు, నిష్కామంగా చేయొద్దు. ఏమక్కర్లేదు, మీరు గౌరవం ఆశిస్తారనుకోండి, ఇది లోకానికి సంబంధించింది. అది చెయ్యాలి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎల్రెడీ ప్రిఫర్, మర్చిపోవాలి. మనం మోస్తూ ఉంటాం తలక, ఇవన్నీ మోస్తూ ఉంటాం మనం. అంటే మీరు చేసే పని భగవంతుడు గుర్తిస్తున్నాడు, కానీ భగవంతుడు గుర్తించాలని మీరు అనుకోకరు, లోకం గుర్తించాలనుకుంటారు. ఏం చేద్దంటే, మీ దృష్టిలో లోకం నిజం, భగవంతుడు అబద్ధం. లోకమేమో నిజం, భగవంతుడు లోకం సత్యం అనుకుంటున్నారు, భగవంతుడు అసత్యం అనుకుంటున్నారు. కానీ యథార్థం చెప్పాలంటే, భగవంతుడి సత్యం, లోకం అసత్యం, లోకం లోకంగా అసత్యం. ఈ లోకానికి కారణం కూడా భగవంతుడే. లోకం లోకంగా అసత్యం, కానీ లోకానికి కారణం ఎవరు? భగవంతుడే. అయితే మీరు భగవంతుడు దృష్టిలో పెట్టుకుని, భగవంతుడు చెప్పిన మాటను దృష్టిలో పెట్టుకుని మీరు ఇక్కడ పని చేస్తుంటే భగవంతుడు అనుగ్రహానికి మీరు పాత్రలు అవుతారు. మనకు వేరు బుద్ధి ఎక్కువ ఉంటుంది, సెపరేట్ ఎంతసేపు విడిపోవాలి 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 విడిపోవటం విడిపోవటం అని సెపరేట్నెస్ సెపరేట్నెస్ విడిపోవాలి. ఒక సమిష్టి ఆలోచన లేదు, సమిష్టి భావం లేదు. విడిపోవటం 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 విడిపోవాలి. ఎక్కడ విడిపోతారు ఎక్కడ విడిపోతారు? విడిపోవాలి విడిపోవాలి విడిపోవాలి. సెపరేట్ సెపరేట్ అయిపోవాలి సెపరేట్ అయిపోవాలి సెపరేట్ అయిపోవాలి సెపరేట్ అయి ఆ పెళ్లి కూతురు పెళ్లి కూతురుగా వచ్చినప్పుడే సెపరేట్ అయిపోవాలనుకుంటుంది. అది ప్రతిదానికి సెపరేట్ అయిపోవాలి సెపరేట్ అయిపోవాలి. ఈ సెపరేట్నెస్ వల్ల మనం మన జీవితంలో చూస్తున్నాం కదా, తెరాజం కోడి ఎవరికి గౌరవం రాకూడదు, మనకే గౌరవం వచ్చేదనుకుంటారు. ఎవడో చేసిన మంచి పని ఈడే చేసినట్టు చెప్పట, దీనికి వ్యక్తి భావన దానికి కారణం ఏంటంటే వ్యక్తి భావన. ఆ సెపరేట్నెస్ ఈ పెంట అంతా సెపరేట్నెస్ అని చూస్తుంది. అంటే భగవంతుడు అంతలో వ్యాపించున్నాడు, సమిష్టి రూపంలో ఉన్నాడు అని మర్చిపోయి సెపరేట్ అయిపోవాలి సెపరేట్ అయిపోవాలి సెపరేట్ అయి ఈ సెపరేట్నెస్ నుంచి మనకు అజ్ఞానం వస్తుంది, అహంభావన వస్తుంది, వ్యక్తి భావన వస్తుంది, దేహాభిమానం వస్తుంది. అయితే ఇక్కడ శంకరాచార్య వారు చెప్పింది ఏంటంటే, నీ దేహాభిమానాన్ని నీ దేహ బుద్ధిని శవ బుద్ధిని జ్ఞాన మార్గం ద్వారా నువ్వు కట్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. కర్మ చెయ్యి, కర్మ సత్కర్మ చెయ్యి. అంటే భగవంతుడు వద్దని చెప్పిన భగవంతుడు ఏ పని అయితే వద్దన్నాడో అది మానేయి, చెయ్యాలి. ఏ పని అయితే చేయమన్నాడో అది చెయ్యి. భగవంతుడు నీ ఇష్టాయిష్టాలు ఓ పక్కన పెట్టు, భగవంతుడు చేయమన్నాడు కాబట్టి చెయ్యి. నీ ఇష్టం ఆ ఇష్టం కూడా లోకి వద్దు. ఈ సంకల్ప వికల్పాలు వద్దు. అసలు భగవంతుడు ఎలా ఆవేశిస్తే భగవంతుడు ఇది విధి అంటే చెయ్యి, ఇది నిషేధం అంటే మారు. ఇలా సత్కర్మ కూడా ఎలా చేయాలంటే నిష్కామంగా చేయాలి, నిష్కామంగా చేయాలి. అంటే భగవంతు యొక్క వైభవం మనకి ఎందుకు తెలియటం లేదంటే, భగవద్గీతలో ఉన్న మాటలు బైబిల్లో ఉన్న మాటల విలువ మనకు ఎందుకు తెలియటం లేదంటే మన అందరికీ ఒకటే కారణం, మన అందరం ఫలకాంక్ష లేకుండా పని చెయ్యం. ఇక స్వాముల వారు ఇక్కడ కూర్చున్నారు, గీతలు ఏమని చెప్పారంటే, కోరిక లేనివాడు, కోపం లేనివాడు, ఫలకాంక్ష లేనివాడు నిత్య సన్యాసి అని చెప్తారు. నిత్య సన్యాసి, కోరిక లేనివాడు, కోపం లేనివాడు, ఫలకాంక్ష లేనివాడు నిత్య సన్యాసి. ఇప్పుడు ఫలకాంక్ష మీరు మీరు ఏదో పని చేస్తారు, మీ కోరికతో సంబంధం లేకుండా ఫలితం వస్తుందనేప్పుడు అది మిమ్మల్ని పాడు చేయదు. మీకు అర్థమవుతుందో, మీరు ఏదో పని చేస్తారు మీ కోరికతో సంబంధం లేకుండా మీకు ఏదైనా ఫలితం వస్తే అది మిమ్మల్ని బంధించదు, అది మిమ్మల్ని బంధ. కోరికతో ఫలకాంక్ష ఉన్నప్పుడు మనం కోరిక ఫలాలను తెచ్చుకుంటే మటుకి అది బంధింపబడతాం. ఇక్కడ ఆచార్య వారు చెప్పింది ఏంటంటే, నువ్వు పని సత్కర్మ కాంక్ష లేకుండా చేస్తే, అంటే ఆ ఇండివిజువల్ అయిన ఓ పక్కన పెట్టి, ఆ ఇండివిజువల్ సెన్స్ ఆ ఈగో సెన్స్ని ఓ పక్కన పెట్టి భగవంతుడు చెప్పాడు కాబట్టి ఆ పని 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 కోసమే అలా చేస్తా అంటే, కొంతకాలానికి ఏమవుతుందంటే, ఏదో కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచే ఏదో కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేటప్పటికే, భగవద్గీతలో శ్లోకం చదివేటప్పటికే జ్ఞానం వచ్చేయాలి అనుకోకండి. మీరు కళ్ళు మూసి కళ్ళు తెరిచేప్పుడు ఇంటికాడ వంట అవుతుంది, మీరు కాఫీ పెట్టడానికి 5 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది, ఇంటికాడ వంట కూడా మీరు 1 గంట 2 గంటలు పడుతుంది. మీరు ఏమనుకుంటున్నారంటే, ఏదో కళ్ళు మూసుకుని కళ్ళు తెరిస్తే మోక్షం వచ్చేది, గుడి చుట్టూ తిరిగేటప్పటికి మోక్షం వచ్చేది, ఒక్కసారి రామానగరప్పటికి మోక్షం వచ్చేది, వేగిరిపాటు కంగారుపాటు తొందర తొందరగా తొందరగా వచ్చేయాలనుకో. అలా తొందరపడి కొలిది మనం అనుకునేది వెనక్కి వెళుతుంది. మనం తొందరపడితే మనం మోక్షం కోసం తొందరపడతా అంటే అది వెనక్కడదు, మనం తొందరపడేది వెనక్కడదు. ఈ ఎక్స్పెక్టేషన్ వల్ల మనకి డిసప్పాయింట్మెంట్ మిగులుతుంది, అది అక్కర్లేదు. మనకి ఆ మెచ్యూరిటీ వచ్చేటప్పటికీ, ఆ బుద్ధి పక్వానికి వచ్చేటప్పటికీ, బుద్ధికి మెచ్యూరిటీ వచ్చేటప్పటికీ ఆ ముహూర్తం ఈస్టాడు పెట్టుకుంటాడు. ఎప్పుడు ఆ జీవుని తరింపు చేయాలి, ఎప్పుడు ఎప్పుడు ఆ జీవుని మనలోకి లయం చేసుకోవాలి, మనలో మన స్వరూపం ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు లయం చేసుకోవాలి. అదే రమణ మహర్షి గారి విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పారు. ఆ ఉన్నది ఏదో ఉంది, ఆ ఉండటం అనే దాన్ని తెలుసుకో, అంతేగా నేను దేవుణ్ణి నేను దేవుణ్ణి అనుకోక పాడైపోతామని చెప్పాడు. ఏంటి కుళ్ళిపోతున్న జీవుడు దేవుడా, రాగద్వేషాలతోటి కాలిపోతున్న వాడు జీవుడా, నేను దేవుణ్ణి నేను దేవుణ్ణి అనుకోకుండా పో. ఏదో ఒక వస్తువు ఉంది, బ్రహ్మ పదార్థం ఉంది, అది ఉంది, దాని తాలూకు ఎరుకు సంపాదించి సరిపోదు. ఇప్పుడు నీకు దేహం తాలూకు ఎరుకు ఉంది కదా, అలాగే ఉన్నది ఉన్న వస్తువు తాలూకు ఎరుక, దాని అవేర్నెస్ సంపాదించి, అంతేగా నేను దేవుణ్ణి అనుకుంటే నువ్వు పాడైపోతావు. లోపలేమో జీవలక్షణాలు పెట్టుకుని, లోపల దేహాభిమానం పెట్టుకుని, లోపల కామక్రోధాలు పెట్టుకుని, లోపల రాగద్వేషాలు పెట్టుకుని, నేను దేవుణ్ణి అంటే నీకు వికాసం ఉండదు సరి కదా, ఉన్న సంపాదించిన భక్తి ఏదో పోతుందని చెప్పారు. బహు జాగ్రత్తగా ఉండాలి, అంటే కట్టి అంచి మీద నడిచేవాడు అంత జాగ్రత్తగా ఉండాలి, ఈ ఆధ్యాత్మిక మార్గంలో అంత జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఉన్నావు, నీకు తెలిసి ఉన్నావు, తెలియపోయినావు, నువ్వు ఉన్నావు అన్న సంగతి నువ్వు గుర్తించడం మోపే, అది ఫైనల్, అది అల్టిమేట్. అది ఒక ఇష్టాయిష్టాల మీద ఆధారపడలేదు. అయితే నీకు ఇలా సత్కర్మ చేయగా సాయంత్రానికే మోక్షం ఇచ్చేస్తుందనుకో, మీరు సత్కర్మ చేయగా, ఆ సత్కర్మ కూడా డిజైర్లెస్గా చేస్తానంటే, ఈగోలెస్గా చేస్తానంటే, అలా కొంతకాలానికి మోక్షం రాదు నీకు, చిత్తశుద్ధి కలగదు, మోక్షం రాదు, అంటే మైండ్ పవిత్రం అవుతుంది. వాడు నీకు ఎంత పెయిన్ వస్తుందో సృష్టిలో, వాడు భారతదేశంలో కాదు, వాడు సృష్టిలో ఎక్కడ ఏ మూడు జరిగినా అంత పెయిన్ వస్తుంది. అది ఉన్నాయి విషయాలు అయితే. మీ ఇంట్లో ఎవరికైనా మీకు ఏదైనా బాధ కలిగింది అనుకోండి, మీ ఇంట్లో ఎవరికైనా బాధ కలిగితే ఆ బాధతో మీరు తాగాచ్చి ఎలా పొందుతారో, ఆ రియలైజ్ చేసేటప్పుడు ఈ సృష్టిలో ఏ మూడు ఉన్నా ఎక్కడున్నా ఎక్కడ ఏది జరిగినా వాడికి ఎలా ఉంటుందంటే, వాడు మనం ఓ కుటుంబంతో, ఓ శరీరంతో, ఓ రంగుతో, ఓ గుణంతో, ఓ పార్టీతో, ఓ కులంతో తాదాత్యం పొందుంటాం, కానీ చూడ్స్ తెలియజేసే సోలు మటుకి మొత్తం విశ్వం అంతా విశ్వంతో తాదాత్యం పొందుతూ ఉంటాడు. బుద్ధికి జ్ఞానం ఎలా కలగండి, మోస్ట్ ఇంపర్సనల్ లైఫ్. ఇదొకటే గుర్తు. ఆయన శ్మశానం ఆయన చివరి రోజున ఆయన విరేచనాలు పట్టుకుని శరీరం విడిచిపెట్టేశాడు బుద్ధుడు, డైరియా పట్టుకుని చివరి రోజున. వాడు ఆనందం, వాడు తమ్ముడు ఆనందం అడిగాడు, మీ శరీరం చనిపోయాక మీ శరీరాన్ని ఏం చేయమంటారని. అంటే నాకు ఇదే తాజ్మహల్ కట్టండి, అక్కడ గుడి కట్టండి, ఇక్కడ గోపురం కట్టండి అని చెప్పలేదు. వాడు ఏం చెప్పాడంటే బుద్ధుడు, శ్మశానం లేకుండా గ్రామం ఉండదు, శ్మశానం లేకుండా అసలు గ్రామం ఉండదు. అయితే ఇప్పుడు మనం ఏదో గ్రామంలో ఉన్నాం, ఈ గ్రామం శ్మశానం లేకుండా ఉండదు. ఒక కామన్ గా ఆమె తీసుకెళ్ళి ఏ శ్మశానంలో అయితే దహనం చేస్తున్నారో ఈ శరీరాన్ని కూడా అక్కడ దహనం చేసేయండి. బుద్ధుడు పలానా శ్మశానంలో చనిపోయాడు, పలానా గ్రామంలో చనిపోయాడు అని సృష్టికి లోకానికి గుర్తక్కర్లేదు అని చెప్పాడు. మోస్ట్ ఇంపర్సనల్ లైఫ్, వాడికి జ్ఞానం కలదు, గుర్తింపులు కోరేవాడికి ఎవరికీ జ్ఞానం కలగదు. అంటే గుర్తింపుడు ఎవరు కోరతాడు, దేవుడు కోరడు. నీలో నిజమైన ఆత్మ కరదు, ఇట్ ఈజ్ ట్రూ ఐ, లాయల్ ఐ, హేట్ఫుల్ ఐ. నీలో ఒక నిజమైన నేను ఉంది, ఆ నిజమైన నేను నీ గుర్తింపులు కోరదు, అబద్ధమైన నేను కోరుతా ఉంటాను. అయితే రామకృష్ణ పరమహంస గారు జ్ఞానం అంటే ఏంటంటే చాలా సింపుల్ గా చెప్పాడు, ఆయనకి చదువు తక్కువ అంచేత వండర్ఫుల్ గా చెప్తాడు, నేకటి స్పిరిచువాలిటీ అంచేత చదువు ఉందని కూడా మనకు ఆ చదువుని కలిపేస్తాం చెప్పే విషయాల్లో. రామకృష్ణ పరమహంస గారికి చదువు లేదు, చాలా వండర్ఫుల్ గా చెప్పాడు. జ్ఞానం అంటే ఏమిటన్నారు, మనం జ్ఞానం అంటే ఉపనిషత్తులు ఎలా ఉంది, అది బైబిల్ ఎలా ఉంది, ఖురాన్లో ఉంది, 90 కొటేషన్లు చేస్తాం, కొటేషన్లు తీసి రామకృష్ణ పరమహంస అన్నారు, ప్రతి మనిషి నేను 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 అంటాడు. మనకి ప్రాపర్టీ లేకపోయినా అందరికీ నేను నేను అని ఉంది, నేను నేను అని, ఇది కూడా తలంతే. ప్రతి మనిషి నేను 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 అంటాం, ఆ నేను సంతృప్తిపరచుకోవడం కోసమే మనం బతుకుతున్నాం, ఆ నేను గ్లోరిఫై చేసుకోవడం కోసమే బతుకుతున్నాం. దీనివల్ల టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. ఏనైతే ఏ నేనైతే ఆ నేను కాదో దాన్ని గ్లోరిఫై చేసుకుంటూ బతుకుతానంటే 100 ఏళ్ళు బతికినా టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్ వాడికి. రామకృష్ణుడు ఏమన్నాడంటే, ప్రతి మనిషి నేను 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 అని అంటాడు. జ్ఞానం అంటే ఏమి లేదు. నేను ఏదైతే నేను నేను అంటున్నా, ఆ నేను నేను కాదని తెలిసిపోవటం ఆత్మజ్ఞానం. ఎంత ఎంత వండర్ఫుల్గా ఉందో చూడండి టీచింగ్. ప్రతి మనిషి కూడా నేను 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 అంటాడు. ఈ నేను ఎక్కువ వాడతాను. నేను కూర్చున్నాను, నేను నించున్నాను, నేను బాగా చదువుకున్నాను, నేను అయితే బాగా డబ్బు సంపాదించాను, అక్కడ అది సాధించాను, ఇక్కడ అది సాధించాను, అక్కడ హై స్కూల్ కట్టాను, ఇక్కడ గుడి కట్టాను, అక్కడ గోపురం కట్టాను, ఐ హావ్ డన్ దిస్, ఐ హావ్ డన్ దట్, ఏదైతే దండకంగా చెప్పిపోతాను. అది మీకు ఆ నేను ప్రయోగిస్తూ ఉంటాడు. ఉదయం మొదలు సాయంత్రం దాకా నేను 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 అంటాను ఉంటాడు. కానీ ఆ నేను నువ్వు కాదని తెలుసుకునే వరకు నీకు జ్ఞానం కలగదు అన్నాడు. అంటే ఆ నేను ఎలా అడుగుతుందంటే, నువ్వు పనిచేసేటప్పుడు ఆ నేను మినహాయించి పనిచేయి. మనం ఏం చేస్తామంటే మాటలో చేతలో అనేకు ఆ నేను మిక్స్ కలుపుతూ ఉంటాం. నువ్వు పనిచేయి మాట్లాడు, ఆ నేను పక్కన పెట్టి ఆ నేను మినహాయించి మాట్లాడు. ఆ నేను మన మాటలో ఇంటర్ఫీర్ అవుతూ ఉంటుంది, మనం చేసే పనులు ఇంటర్ఫీర్ అవుతూ ఉంటుంది. అంటే దాన్ని మినహాయించి పని చేస్తే అది స్లోగా. ఇప్పుడు మన శరీరం చనిపోవాలనుకోండి, ఎంద్రించాగక్కర్లేదు. ఒక 40 రోజులు అన్నం పెట్టడం మానేస్తే చనిపోదు. ఒక 30 రోజులు అన్నం రోజులు 40 రోజులు ఈ శరీరానికి అన్నం పెట్టడం మానేస్తే ఆ శరీరం చనిపోదు, ఎండ్రించాగక్కర్లేదు. ఫుడ్ సప్లై కట్ చేస్తే శరీరం చనిపోతుంది. అలాగే మనకు విషయ చింతన లేకుండా ఇప్పుడు ఈ నేను నేను అంటున్నాను చూడండి, అది విషయ చింతన లేకుండా దానికి ఫుడ్ సప్లై ఆ నేనుకెళ్ళే ఫుడ్. ఇప్పుడు మీరు ఎవరైనా ఓ మంచి పని చేశారనుకోండి అనుకోండి, మీరు ఓ మంచి పని చేశారు, ఎవరు వచ్చి ఎంత గొప్ప పని చేశారండి, ఎంత మంచి పని చేశారు, చాలా మంచి పని చేశారు, సమాజానికి ఉపయోగపడే పని చేసి ఏదో అంటారనుకోండి మిమ్మల్ని వచ్చి న్యాచురల్గా అంటారు అని వచ్చాం. అప్పుడు మీరు ప్రెషర్ తీసుకుంటారు, ఏ అప్పుడు మీకేమొస్తుంది, సంతోషం, లోపల సంతోషిస్తారు. అంటే ఆ లోపల సంతోషం ఎవరికి వస్తాం, మీ అహంకారానికి వస్తాం. వాడు ఉబ్బిపోతాడు, వాడు పెరిగిపోతున్నాడు. మీరు చేసిందేమో అనాపని. కృష్ణుడు ఏమన్నాడంటే గీతలో నా మాయని ఎవడో జయించలేడు. మీరు చేసింది అనాపని. 15 అనాల గర్వం పెరిగిపోతుంది. ఏం చేత ప్రెషర్ తీసుకుంటారు లోపలికి వెళ్ళారు. తర్వాత మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తారనుకోండి మీరు వెంటనే దుఃఖం వస్తుంది. మీకు నీకేమొస్తుంది, దుఃఖం వస్తుంది. ఆ దుఃఖం ఎవరికి వస్తుంది, నిజమైన నేనికి రాదు. ఇండిపెండెంట్ అసలు ఏ మనిషి స్వతంత్రుడు కాదు, భగవంతుడు ఒక్కడే స్వతంత్రుడు. తర్వాత మీరు ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే మీకు దుఃఖం వస్తుంది. దుఃఖం ఎందుకు వస్తుంది, ఆ విమర్శ మీరు లోపల తీసుకుంటున్నారు. అది ఎవరు తీసుకుంటున్నారో, మీ ఈగో తీసుకుంటాను. అంటే దేహంతో తాదాత్యం పొంది నేను తీసుకుంటాను. నీకు అర్థమవుతుంది. అప్పుడు విషాదం వస్తుంది. ఇప్పుడు ఎవరైనా పొగిడితే పొంగిపోతారు, ఎవరైనా విమర్శిస్తే మీకు విషాదం వస్తుంది. ఈ రెండు గుణాలు చెడ్డ, ఈ రెండు అట్ల వల్ల వ్యక్తి భావన పెరిగిపోతాం. తర్వాత మీరు జ్ఞానం సంపాదించాలంటే సుఖం మీద అపేక్ష వదిలేదు. సుఖం మీద అపేక్ష అంటే నేను సుఖపడిపోవాలి నేను సుఖపడిపోవాలి ఇలా అనుకోకండి. సుఖం వస్తే రాని దాని మీద అపేక్ష వదిలే. ఏం చిన్న మాకు ఇంకా సుఖపడి రోజులు రాలేదు, ఇంకా మాకు సుఖపడి రోజులు రాలేదు, మాకు ఇంకా సుఖపడి రాదు, ఈ చాకరీ తప్పటం లేదంటండి అని మీరు ఈ దేహ సుఖం ఎందుకు ఏం చేసుకుంటారు సుఖాన్ని. బయట వాళ్ళు ఇచ్చే సుఖాల మీద, ప్రపంచం ఇచ్చే సుఖం మీద ఎంతకాలం ఆధారపడతాం. మాకు సుఖపడి రోజులు రాలేదండి, మాకు సుఖపడి ఆ సుఖం కోసం ఎదురు చూస్తున్నటువంటి అజ్ఞాన లక్షణం అది. అది అజ్ఞాన లక్షణం. అది కాదండి, మీకు అవన్నీ ప్రాపంచిక విషయాలు. ఈ సుఖము సంతోషం అనేవి ప్రాపంచిక విషయాలు. అది కూడా ఒక అపేక్ష. నేను సుఖపడాలి అనేటువంటిది ఒక అపేక్ష. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ దేహ ప్రారంభంలో పని చేయవలసి ఉంది. ఆ పని అయిపోతుంది, మీకు ఇష్టం లేదా ఆ పని అయిపోతాడు. ఆ పని మనం ఆఫ్ చేయడం. కానీ మనం ఏం చేయాలంటే జీవితంలో జరిగే అన్ని సంఘటనల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. జీవితంలో జరిగే సంఘటనల నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. అంటే ముందేం కలుగుతుంది, సత్కర్మ చేయగా చిత్తశుద్ధి కలుగుతుంది. అంటే ప్యూరిఫికేషన్, మైండ్ ప్యూరిఫై అవుతుంది. ఆ చిత్తశుద్ధి కలిగాక నీ హృదయం విశాలం అవుతుంది, నీ హృదయం యొక్క లోతులు పెరుగుతాయి, హృదయం యొక్క విశాలం అవుతుంది. అప్పుడు ఆ చిత్తశుద్ధి కలక్క ముందు మనం కామక్రోధాల కోసం బతికంటే కామక్రోధాలు అనిపిస్తుంది. ఆ చిత్తశుద్ధి కలిగే యొక్క కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభీతో అభీతో బ్రహ్మ నిర్వాణం బ్రహ్మానందం. మీ శరీరం చనిపోయే వరకు మీరు ఆగొద్దు, రాగద్వేషాల నుంచి బయటకు వచ్చారని, మీ మనస్సుని రాగద్వేషాల నుంచి విడుదల చేశారనుకోండి, మీ మనస్సుని రాగద్వేషాల నుంచి విడుదల చేశారనుకోండి, ప్రయత్నం చేసి అది విడుదల చేశారనుకోండి, అది మామూలుగా శరీరం చనిపోయినప్పుడు న్యాచురల్గా విడుదల ప్రయత్నం చేయాలి, ఎఫర్ట్ ఇది నీడ్ అది. కొంత రాగద్వేషాలలోంచి, రాగద్వేషాలన్నా కామక్రోధాలన్నా ఒకటే, ఆ రాగద్వేషాల నుంచి మీ మైండ్ బయటకు రావటానికి కొంత ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే దైవ సహాయం వస్తుంది, ప్రయత్నం చేస్తే డివైన్ ఇంటర్ఫిరెన్స్ వస్తుంది. మీరు ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేస్తే డివైన్ ఇంటర్ఫిరెన్స్ వస్తుంది. అంటే కృష్ణుడు అర్జునుడు ఏమన్నాడంటే, నువ్వు చేతులు ఆడించన్నాడు అంత, చేతులు ఆడి, ఆ చేతులు ఆడించే పని మేము చెయ్యి, మిగతా పని నేను చూసుకుంటాను, మీరు ఎంతో కొంత పని చేయండి. అంటే ఆ రాగద్వేషాల నుంచి బయటకు రావడానికి ఎంతో కొంత అర్జునుడు చేతులు ఆడించినట్టు మీరు ఎంతో కొంత ప్రయత్నం చేయండి. ఎప్పుడు మీకు తెలియకుండా ఊడిపోతుంది, ఎంతో కొంత ఎఫర్ట్ చేయండి, మేక్ ఎఫర్ట్. ఎంత తర్వాత వాడు ఏమన్నాడంటే, మీ మనస్సును నెమ్మదిగా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ మనస్సు మీకు నిజమైన మిత్రుడు, ఈ సృష్టిలో అందరూ మీకు విరోధులుగా ఉన్నా మీ మనస్సు మీరు స్నేహితుడిగా ఉంటే, మీ మనస్సు మీకు బంధువుగా ఉంటే మీరు సుఖపడతారు. మీ సుఖం బయట మీ సుఖం అక్కర్లేదు, స్వతంత్రమైన సుఖం, స్వతంత్రమైన శాంతి, స్వతంత్రమైన ఆనందం వస్తుంది. ఎప్పుడు మీ మనస్సు మీరు స్వాధీనం చేసుకుంటే అంటే, వాడి శరీరం చనిపోక్కర్లేదండి, ఆనందం అంతటా ఉంది, శాంతి అంతటా ఉంది, అది హృదయంలో కూడా ఉంది, భగవంతుడు అంతటా ఉన్నాడు, ఇక్కడ కూడా ఉన్నాడు, హృదయంలో కూడా ఉన్నాడు, లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. ఆ వస్తువు పూర్ణంగా ఉంది, సగం సగం లేదు, సగం సగం లేదు, దాని స్వరూపం ఉండటమే, దాని స్వరూపం ఉండటమే. మనోదేహములతో సంబంధం లేకుండా, మనోదేహములతో సంబంధం లేకుండా, నీ నామరూపములతో సంబంధం లేకుండా, నీ వ్యక్తి భావనతో సంబంధం లేకుండా, జాతి మత కులాలతో సంబంధం లేకుండా ఒక స్వతంత్రమైన సుఖం అంటే అది అనవరండి, అది నోటితో చెప్పలేం మనం. ఇట్ ఈస్ టు బి రియలైజ్డ్, ఇట్ ఈస్ బియాండ్ ఇమాజినేషన్, ఇట్ ఈస్ బియాండ్ ఇంటలెక్ట్, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఇంటలెక్ట్, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ సెన్సెస్. అది మన కళ్ళతోటే ఒక వస్తువుని చూసినట్టు మనం చూడలే. ఇప్పుడు పంచదార తీయగా ఉంటుంది, మీరు నోట్లో వేసుకుంటారు పంచదార, పంచదార తీయగా ఉందని చెప్తారు అంతే, అది తీయి తీపితనం ఎలా ఉంది మీరు చెప్పలేరు. పంచదార నోట్లో వేసుకుంటారు ఎలా ఉందంటే తీయగా ఉందంటారు, తీపితనం ఎలా ఉందంటే మళ్ళీ చెప్పలేరు మీరు. అలాగే మనం అలాగే ఈ లోపలటువంటి రాగద్వేషాల్లో ఎప్పుడైతే విడుదల పొందామో, ప్రయత్నం చేసి సాధన చేసి ఎప్పుడైతే విడుదల పొందామో, అంతటా ఉన్న సుఖం, అంతటా ఉన్న శాంతి, అంతటా ఉన్న ఆనందం అంతటా ఉంది. ఇక్కడ నీకు అది హృదయంలో నీకు స్ఫురిస్తుంది, ఆ శాంతి సుఖం నీ హృదయంలో స్ఫురిస్తుంది. అయితే ఆ శాంతి ఎటువంటిదంటే లౌకికమైనది కాదు, అలౌకికమైనది. అది నీ బుద్ధి ఆ శాంతి నువ్వు పొందాడని నీకు తెలుస్తుంది. ఆ సుఖం, ఆ స్వతంత్రమైన ఆత్మసుఖం, ఆత్మశాంతి పుట్టికి ఎలా ఉంటుందో, చావు ఎలా ఉంటుందో తెలియని వస్తువులోంచి ప్రవహిస్తున్నటువంటి ఆనందం, ఆభవ సుఖం, ఇంద్రియాలతోటి మనస్సుతోటి సంబంధం లేదా ప్రవహిస్తున్నటువంటి శాంతి ఆనందం నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు ఎవరు తెలుస్తుందంటే, దీంతో సమానమైన శాంతి కానీ, దీంతో సమానమైన సుఖం కానీ ఈ లోకంలో లేదు, పరలోకంలో కూడా లేదు. అంతేకాదు, నువ్వు పురాణాల్లో చదువుతున్నటువంటి, నువ్వు చనిపోయాక పుణ్యం చేసుకుంటే అక్కడ ఆ భోగాలున్నాయి, ఇక్కడ ఈ భోగాలున్నాయి, ఇక్కడ ఈ వ్రతం చేస్తే అక్కడ భోగం వస్తుంది, ఇక్కడ ఈ పుణ్యం చేస్తే అక్కడ భోగం వస్తుంది, ఇక్కడ దాన ధర్మాలు చేస్తే ఆ లోకంలో ఈ సుఖం వస్తుంది, ఇక్కడ మీరు ధర్మంగా ప్రవర్తిస్తే ఆ లోకంలో ఆ సుఖం వస్తుంది, ఆ భోగాలన్నీ నువ్వు పొందొచ్చు అని పురాణాల్లో ఆయన మాటలు చెప్పారు. నీకు లోపల జ్ఞానం కలిగితే ఆ భోగాల మీద కూడా నీకు విరక్తి కలుగుతుంది. అట్టిది అర్జునానికి ఉన్న జ్ఞానం. చనిపోయిన తర్వాత నువ్వు పొందే భోగాల మీద కూడా నీకు విరక్తి కలుగుతుంది. ఏంటంటే ఆ స్వర్గలోకంలో ఉన్న సుఖాలు, ఆ స్వర్గలోకంలో ఉన్న భోగాలు నీకు ఇవ్వలేనటువంటి శాంతిని, నీకు ఇవ్వలేనటువంటి జ్ఞానాన్ని, నీకు ఇవ్వలేనటువంటి ఆనందాన్ని, బ్రహ్మానందం. అది మామూలు ఆనందం కాదు, బ్రహ్మానందం. అంటే ఆ బ్రహ్మములోంచి స్ఫురించే ఆనందం అది నీకు స్ఫురిస్తుంది అయ్యా. అప్పుడు నీకు ఎంత దీంతో సమానమైన ఆనందం, దీంతో సమానమైన శాంతి ఈ లోకంలో లేదు. ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ లేదు. అంతేకాదు దాంతో సమానమైన సుఖం, దాంతో సమానమైన శాంతి లేదని నీకు తెలుస్తుంది. కానీ కర్మఫలం పట్ల కాంక్ష ఉన్నవాళ్ళు, ఈ పని చేశాం దీనికి లాభం ఎప్పుడు వస్తుంది, ఈ పని చేశాం ఇప్పుడు దీనికి ఎప్పుడు లాభం వస్తుంది, లేకపోతే ఇక్కడ నుయ్యి తప్పించాం మనకి దీనికి ఎప్పుడు గౌరవం వస్తుంది, ఇలా ఎదురు చూసే వాళ్ళకి, ఇలా ఎదురు చూసే వాళ్ళకి ఈ మాటలన్నీ అబద్ధాల కింద అనిపిస్తానని చెప్పాడు భగవంతుడు. భగవంతుడు చెప్పిన మాట అబద్ధాల కింద అనిపిస్తున్నట్టు ఈ పాడు, ఈ పాడు బుద్ధి. అంటే మనం ఏదో పని చేస్తాం, ఆ పనికి ఫలితం ఎప్పుడు వచ్చేస్తుంది, ఆ పనికి ఎదురు చూస్తున్నాం అనుకోండి, ఆ ఎదురు చూసే వాళ్ళకి భగవంతుడు చెప్పిన మాటలన్నీ అబద్ధం, మన మనసు చెప్పేదే నిజం, భగవంతుడు చెప్పింది నిజం కాదు అని ఆడికి అనిపిస్తూ ఉంటుంది. ఆడి స్వభావం అది. కర్మఫల కాంక్ష పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళ అందరి జీవితాలు ఇటువంటివి. ఈ ఫలకాంక్ష ఎక్కువ వాళ్ళు మాటలు మిడిబుదాం వేసి తిరుగుతారండి, భగవంతుడు చెప్పిన మాటలు వదిలేసి. మీరు మీ చేతిలో ఉన్న పని మీరు శ్రద్ధగా చేయండి, మీ కర్తవ్య కర్మ మీరు శ్రద్ధగా చేయండి, మీ ఇంటికల్ మీరు చేసుకోవాల్సిన డ్యూటీ మీరు బాగా చేసుకోండి. పని విడిచిపెట్టద్దు, పని విడిచిపెడితే మనకి జ్ఞానం రాదు, పని విడిచిపెడితే సోమరతనం వస్తుంది, అది లేజినెస్ కాదు. పని విడిచిపెడితే సోమరతనం వస్తుంది. అంటే మీ పని మీరు చేసుకుంటూ, మీ పని మీరు చేసుకుంటూ నోటితోటే కాకుండా భగవంతుని ఆరాధించడం, చేతులతో కూడా ఆరాధించడం నేర్చుకోండి. నోటితోటే కాదు దేవుణ్ణి ఆరాధించడం, చేతులతో కూడా దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోండి. మీ పని మీరు చేస్తూ జపధ్యానం మనం చేసుకుంటూ భగవంతుడి యొక్క నామాన్ని ఏదో తీసుకోండి, ఆ జపం చేసుకుంటామండి, ధ్యానం చేసుకుంటాను. తర్వాత ఈ కలియుగంలో హింసా ప్రభుత్వం ఎక్కువ ఉంటుంది. ఈ కలియుగంలో హింసా ప్రభుత్వం ఎక్కువ ఉంటుంది. ఎవరి మనిషిని ఎలా పీడించాలి, ఎవరి మనిషిని రోజు ఎలా హింస పెట్టాలి, మాటలతోటి హింస పెట్టడం, లేదా చేతులతో హింస పెట్టడం, ఏదో రకంగా ఎదటి మనిషిని ఎలా గాయపరచాలి, ఇలా ఎంతసేపు ఎదటి మనిషిని ఎలా గాయపరచాలి, ఎదటి మనిషిని ఎలా దోచుకోవాలి అనేటువంటి కలియుగంలో ఈ ఆలోచనలు ఎక్కువ ఉంటాయని చెప్పాడు శాస్త్రం. అంటే కలియుగంలో తరించడానికి పెద్ద యజ్ఞాలు యాగాలు అక్కర్లేదు, మీరు భగవంతుడు హోలీ నేమ్, ఆ భగవంతుడి యొక్క నామాన్ని నిరంతరం స్మరించుకున్నా సరిపోతుంది, మీరు ప్రీతిగా చేసుకుంటారు. అంటే నీకు ఏదో ఇప్పుడు నీకు భగవంతుడి మీద నమ్మకం లేదనుకో, నేనేవాడన్న విచారణ చేసుకో. మనం నేను నేనంటున్నాం కదా, ఈ నేను గురించి విచారణ చేసుకుని నీకు భగవంతుడి మీద నమ్మకం లేకపోతే శరణాగతి మార్గం ఎక్కడికి తీసుకెళ్తుందో నేనెవడన్న విచారణ కూడా అక్కడికి తీసుకెళ్ళి. విచారణ మార్గం జ్ఞాన మార్గం, శరణాగతి మార్గం భక్తి మార్గం. శరణాగతి మార్గం అన్నా, భక్తి మార్గం అన్నా, ప్రపంచ మార్గం అన్నా ఒకటే. ఈ నేనేమన్నా ఏ మార్గం అది, విచారణ మార్గం. భగవంతుడి పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నవాడికి శరణాగతి మార్గం మంచిది. అయితే భగవంతుడు ఉన్నాడా లేదా, ఒక హయ్యర్ ఎనర్జీ ఉందా లేదా, మిమ్మల్ని నడిపేవాళ్ళు, నన్ను నడిపేవాళ్ళు, సృష్టిని నడిపేవాడు ఒక ఈశ్వరుడు ఉన్నాడు అనేటువంటి మీకు పరిపూర్ణ, ఆ ఈశ్వరుడు ఉన్నాడా లేడా అనేటువంటి డౌటింగ్ థామస్లు అందరూ కూడా పదిమందికి సందేహం, ప్రతి వాడికి కొంతమంది అనుమానం, ఈ సందేహం భగవంతుడు ఉన్నాడని చెప్తున్నారు, శాస్త్రంలో తీరాలు లేడేమో. భగవంతుడు శాస్త్రంలో ఉన్నాడని చెప్తున్నాడు, తీరాలు లేడేమో. ఇటువంటి అనుమానాలు పెట్టుకున్న వాడికి నేనేమన్నా విచారణ మంచిది, ధ్యాన మార్గం మంచిది. కానీ భగవంతుడు ఉన్నాడు అనేటువంటిది, అది మనం ఉన్నాడనేటువంటి సజీవమైన విశ్వాసం. ఆ లివింగ్ ఫెయిత్ అన్నవాడు మటుకు సరైన అయితే మార్గం అది. దీనికి ఆచార్య వారు మాట చెప్పారు, అక్కడేదో పులి ఉందంటున్నారు, అక్కడ ఈ బిల్డింగ్ ఆ పక్కన పులి ఉందని చెప్తున్నారు, ఏదో పులి ఉందంటున్నారు. మీరు తుపాకుడు సంపాదించుకోండి, మీరు తుపాకుడు సంపాదించుకోండి. పులింటే పుల్లిని మీరు కాల్ చేయొచ్చు, పులింటే మీరు పుల్లిని కాల్. పులి లేదనుకోండి, మీ చేతిలో తుపాకు వల్ల మీకు నష్టం లేదు. అది నిజంగా పులి ఉందనుకోండి, మీ చేతిలో ఏమో ఆయుధం లేకుండా వెళ్ళారనుకోండి, అది మిమ్మల్ని మింగేస్తుంది. అది దేవుడు లేడనే అంటే దేవుడు ఉన్నాడనే బతకండి. మీరు దేవుడు ఉన్నాడనే బతకండి. నిజంగా దేవుడు లేడనుకోండి, మనకు వచ్చిన నష్టం ఏమి లేదు. ఇది బాగా అర్థం చేసుకోండి, దేవుడు ఉన్నాడనే బతకండి. నిజంగా దేవుడు లేడనుకోండి, మనకు వచ్చిన నష్టం లేదు. దేవుడు లేడని బతుకుతాం అనుకోండి, దేవుడు ఉంటే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? అక్కడ పులి ఉందని కొంతమంది చెప్తున్నారు, లేదని కొంతమంది చెప్తున్నారు. నువ్వు తుపాకు పెట్టుకెళ్ళి కూడా అక్కడ పులి లేకపోతే నీకు వచ్చిన నష్టం లేదు. పులి ఉంటే పుల్లి నీకేమో అపకారం చేయకుండా నీ తుపాకు నేను రక్షిస్తుంది. అలాగే భగవంతుడు ఉన్నాడని నువ్వు జీవిస్తే భగవంతుడు లేకపోయినా పర్వాలేదు, లేనట్టుగా జీవిస్తూ ఉంటానుకో, ఆడు ఉంటాడనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏమిటని. చేతిలో ఆయుధం ఉండటం వల్ల నీకు నష్టం లేదు కదా. అంటే ధర్మాన్ని ఆచరించు, ధర్మాన్ని ఆచరించు, ధర్మాన్ని ఆచరి. ఇంకోటి ధర్మాన్ని ఈ పార్టీల వల్ల ప్రపంచానికి ఎప్పుడు శాంతి రాదు, ధర్మాన్ని ఆచరించడం వల్ల శాంతి కలగదు. లోకానికి ఎప్పుడు క్షేమం కలుగుతుందంటే ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకోవాలి, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకోవాలి. మనం చేయవలసిన డ్యూటీ మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయాలి. ఇది లోకాన్ని ఉద్ధరించడం కోసం మనం చేయవలసింది. లోకాన్ని ఉడతా భక్తిగా మనం చేయవలసింది మనం చేస్తాం. ఈ లోకానంతా మనం ఉద్ధరించలేము, మనం చేయవలసిన డ్యూటీ మనం చేస్తాం. మీకు అర్థమవుతుంది? ముందు మనకి ఎవరికి మనం ఎవరికైనా ఒక మంచి చేస్తాం అనుకోండి, వాళ్ళు బాగుపడినా బాగుపడకపోయినా మంచి వాళ్ళు మన పవిత్రులు. ఒకసారి చలన్ గారి ఇంటికాడ ఓ డిస్కషన్ వచ్చింది. ఏమంటే మహాత్మా గాంధీ గారు ఈ దేశానికి ఏదో చాలా సేవ చేశారని చెబుతున్నారు. మహాత్మా గాంధీ గారు ఈ దేశానికి సేవ చేయటం ఈ దేశమైనా బాగుపడుతుందని ఎవరైనా అడుగుతున్నారు, ఎవరు చలన్ గారిని అడిగారు. ఏమని అడిగారంటే మహాత్మా గాంధీ గారు భారతదేశానికి చాలా సేవ చేశారని చెబుతున్నారు కదా, ఆయన చేసిన సేవ వల్ల ఏ దేశం ఏమైనా బాగుపడిందా, దేశంలో మనుషులు గాంధీ గారి పద్ధతి కింద జీవిస్తున్నారా, అదే గాంధీ గారి సిద్ధాంతాలు ఏమైనా ఇప్పుడు అమల్లో ఉన్నాయా. ఎక్కడ చూసినా దోపిడీ కదా, ఎక్కడ చూసినా దోపిడీయే కదా. గాంధీ గారు గాంధీ గారు గాంధీ గారు అంటున్నారు. గాంధీ గారు చేసిన సేవ వల్ల, గాంధీ గారి అనుయాయుల వల్ల ఈ దేశం ఏమైనా బాగుపడిందే. ఆయన ఏదో అహింస సిద్ధాంతం చెప్పారు, సత్యం చెప్పారు, నాన్నవారని చెప్పారు, అని చెప్పారని చెప్పారు. అయితే ఆయన ఒక చక్కటి మాట చెప్పాడు, ఇది బాగా వినండి. చలన్ గారు అప్పుడు చెప్పిన మాట ఏంటంటే, గాంధీ గారు ఈ దేశానికి ఏమీ ఆశించకుండా చివరికి ఒక పంచాయతీ బోర్డు మెంబర్ పదవకూడదు. గాంధీ గారు ఈ దేశానికి దేశంలోంచి ఏమి ఆశించకుండా నూటికి నూరు పాళ్ళు ఈ దేశానికి సేవ చేసిన మాట నిజం, నిష్కామ కర్మ చేసిన మాట నిజం, అపేక్ష లేకుండా చేసిన మాట నిజం. అంత మటుకు కరెక్ట్ చలన్ గారు చెప్పిన మాట. అయితే ఆయన దేశం ఆయన చేసిన పని వల్ల మీరు దేశం బాగుపడిందా లేదని అడుగుతున్నారు. దేశం బాగుపడిందా ప్రశ్న ఒక నిజంగా బాగుపడకపోవచ్చు, అది వదిలేయండి. ఆయన మహాత్ముడే కూర్చున్నాడని చెప్పాడు. మనం అందరం మహాత్మా గాంధీ అనుకుంటున్నాం కదా, దేశం బాగుపడిందా బాగుపడలేదని వేరే విషయం. ఆయన డ్యూటీ ఆయన చేశాడు, వెళ్ళిపోయాడు. అయితే ఇది ఇక్కడ బాగుపడిందా బాగుపడలేదని కాదు, ఆయన డ్యూటీ ఆయన చేశాడు అని కదా మహాత్ముడు అయ్యాడు. ఆయన దేశం బాగుపడినా బాగుపడిపోయినా ఆయన సిద్ధాంతం నుంచి ఈ దేశం ఏదైనా సందేశం తీసుకున్నా తీసుకుపోయినా ఈ దేశానికి సర్వీస్ చేయటం వల్ల ఆయన లిఫ్ట్ అయ్యాడు, ఆయన ఎవాల్వ్ అయ్యాడు, ఆయన రిఫైన్ సోల్ అయ్యాడు, ఆయన బాగుపడ ఆయన మహాత్ముడైన మాట నిజమే కదా, ఇది మనకు తెలుస్తుంది కదా అన్నాడు. దీన్ని ఎవరో కారణం లేదు. ఇప్పుడు గాంధీ గారి సిద్ధాంతాలు ఇప్పుడు అక్కడ అమల్లో లేకపోవచ్చు, ఆయన అనుయాయులు కూడా ఆయన సిద్ధాంతాల మీద నమ్మకం లేకపోవచ్చు, అదంతా వేరే విషయం, సెకండరీ. కానీ ఆయన మహాత్ముడు అయ్యలేడు. కేవలం కంట్రీకి సేవ చేయటం వల్ల నేను అనే తలంపును ఒక పక్కన పెట్టి, నాది అనే తలంపును ఒక పక్కన పెట్టి ఆయన దేశానికి సేవ చేశాడు. ఏం మినహాయింపు లేకుండా సేవ చేశాడు. దానివల్ల మహాత్ముడు అయ్యాడు కదా, మహర్షి అయ్యాడు కదా, అది కనిపిస్తోంది కదా. అయ్యే ఎంతవరకు దేశం బాగుపడింది లేదంటే సెకండరీ అన్నాడు, అది ఆయన సంబంధం లేదు. ఇప్పుడు మీ ఇంట్లో ఏడన్నా మీ ఇంట్లో వాళ్ళకి మీరు ఏదైనా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తారు, మీ ఇంట్లో వాళ్ళని మీరు అభివృద్ధిలోకి తీసుకురావడానికి కృషి చేస్తారు, అంతవరకు చేయగలరు మీరు. తర్వాత అభివృద్ధిలోకి వచ్చారో రావడం వేరే విషయం, అది వేరే విషయం. మీరు చేయవలసిన డ్యూటీ మీరు చేస్తారు, గాంధీ గారు చేసింది కూడా. అంటే ఆత్మవిశ్వాసం ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆచార్య కృపలాని, ఆచార్య జేబీ కృపలాని మనకు ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాడు చాలా కాలం తర్వాత. ఆ పూర్వపు రోజుల్లో ఆయన ప్రజాపార్టీ అనేది పెట్టాడు. ఆయన ఫస్ట్ టైం ఎక్కడో గాంధీ గారు మీటింగ్లో మాట్లాడుతుంటే, ఆ మీటింగ్ అయ్యే అహింసా సిద్ధాంత ప్రకారం కూడా మన దేశానికి స్వాతంత్రం తీసుకురావచ్చు అని ఏదో ఆయన చెప్పవలసింది చెప్పాడు. అంటే వైలెన్స్ తోటి సంబంధం లేకుండా మనం పనిచేసి ప్రజల్లో మార్పు తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఆ బ్రిటిష్ వాళ్ళని బయటికి పంపి మన దేశాన్ని మనం స్వాధీనం చేసుకోవచ్చు, దానికి వైలెన్స్ అక్కర్లేదు, నాన్ వైలెన్స్ సరిపోతుందని మీటింగ్లో చెప్తున్నాడు. అదంతా కృపలాని విన్నాడు. అప్పుడు కృపలాని అప్పుడు కాంగ్రెస్ లో జాయిన్ అవ్వలేదు. కృపలాని విన్నాడు, ఆ సబ్జెక్ట్ అంతా విన్నాడు. అందరూ వెళ్ళిపోయారు గాంధీ గారి దగ్గర కృపలాని వచ్చారు. అప్పుడు భవిష్యానికి మహాత్ముడనే పేరు కూడా ఇంకా రాలేదు గాంధీ గారికి. ఎప్పుడో పూర్వపు రోజులు బాపూజీ బాపూజీ మీరేదో అహింస సిద్ధాంతం గురించి ఇలా చెప్పారు కదా, మీరు మీకు వరల్డ్ హిస్టరీ చదువుకున్నారు, ప్రపంచ చరిత్ర మీరు సరిగ్గా చదువుకోలేదేమో. నేను హిస్టరీ స్టూడెంట్ని, నేను పాలిటిక్స్ ఎంఏ హిస్టరీ ఎంఏ చదివాను, హిస్టరీ ఎంఏ నేను పాలిటిక్స్ ఎంఏని. నేను వరల్డ్ హిస్టరీ సరిగ్గా చదివి ఉండరు, నేను వరల్డ్ హిస్టరీ బాగా చదివాను. కృపలాని అన్న మాటలు, ఇంతవరకు ప్రపంచంలో ఏ దేశానికి కూడా అహింసా సిద్ధాంతం ప్రకారం స్వాతంత్రం రాలేదు, అలాగే ఈ దేశానికి వస్తున్నారు ఏమి లేదు, మీరు అహింసా సిద్ధాంతం అహింసా సిద్ధాంతం అంటున్నారేంటని కృపలాని అడిగాడు. నువ్వు చెప్పేది రైట్, నువ్వు వరల్డ్ హిస్టరీ చదువుకున్నావు, హిస్టరీ ఎంఏ చేసాయో, నువ్వు చెప్పేది కరెక్టే. ఇంతవరకు అహింసా సిద్ధాంతం ప్రకారం ఏ దేశానికి స్వాతంత్రం రానే మాట నిజమే, అయితే భవిష్యత్తులో రాదని ఎక్కడుంది? ఇంతవరకు నువ్వు చెప్పింది కరెక్టే, వరల్డ్ హిస్టరీ బాగానే చెప్పాను, అయితే నాన్ వైలెన్స్ ప్రకారం భవిష్యత్తులో మనం ఇండిపెండెన్స్ సాధించలేమని ఎక్కడైనా ఉందా? నువ్వు హిస్టరీ చెప్పావు, అదో క్రమం చెప్పావు నువ్వు. కానీ నాన్ వైలెంట్ గా కూడా వర్క్ చేసి, నాన్ కోఆపరేషన్, నాన్ వైలెన్స్ ఈ రకంగా కూడా పనిచేసి దేశానికి స్వాతంత్రం సంపాదించలేమని ఎక్కడైనా ఉందే? నాకు విశ్వాసం ఉంది ఇలా కూడా సంపాదించవచ్చు అని, ఈ మీన్స్ ద్వారా కూడా దేశానికి స్వాతంత్రం సంపాదించవచ్చు అని నమ్మకం నాకుంది. నేను చెప్పే మాట మీద నాకు నమ్మకం ఉంది, నాకు ఆత్మవిశ్వాసం ఉంది, అందుకు నేను చెప్తున్నాను. నువ్వు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, అది నీకు ఇష్టం, కానీ నేను నమ్మ మీరు బలవంతం చేయను. తర్వాత అతను కాంగ్రెస్ లో చేరాడు, తర్వాత ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాడు. జేబీ కృపలాని చాలా మందికి చేర్చే ఉంటుంది. ఆయన భార్య కూడా ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చేసింది, సుచిత్ర కృపలాని ఏదో. తర్వాత ఆయన కూడా ఇలా ప్రశ్నించిన వాడే తర్వాత ఆల్ ఇండియా లీడర్ అయ్యాడు. సరే, ఆ విషయాలు విడిచిపెట్టేద్దాం. ఇప్పుడు ఇంతకీ నీకు ఈశ్వరుడు పట్ల సజీవమైన విశ్వాసం ఉంటే నీకు శరణాగతి మార్గం మంచిది. డివోషన్ అంటే ఏమి? దేవుడు భక్తి ద్వారా ఏంటంటే భగవంతుడితో ఒక అనుబంధం పెట్టుకోవటం. మనం భక్తి దేనికంటే ఏ అటాచ్మెంట్స్ లేని వాడితో అటాచ్మెంట్ పెట్టుకుంటే మనకున్న అటాచ్మెంట్స్ పోతాయి, ఏ విధమైన మమకారాలు లేని వాడితో మనం ఆడి మీద మమకారం పెట్టుకుంటే మనకున్న మమకారాలు పోతాయి. మీరు ఫాలో అవుతున్నారు కదా? ఒక మమ్మకారం ఉన్నాడు, ఇంకో మమ్మకారాన్ని పట్టుకుంటే, ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని పట్టుకుంటే ఏమవుతారు? ఇద్దరు పతనం అయిపోతారు. అసలు మమకారం ఎలా ఉంటుందో, ఆ అటాచ్మెంట్స్ ఎలా ఉంటాయి? తెలియని వాడిని ఆశ్రయించండి, ఆశ్రయిస్తే మీకున్న అటాచ్మెంట్స్ పోతాయి. అటాచ్మెంట్స్ ఉన్నవాడిని మీరు ఆశ్రయిస్తే మీ పెరగవు కదా ఉన్నాయి పెరుగుతాయి. అటాచ్మెంట్స్ ఎలా ఉంటాయో తెలియని వాడిని ఆశ్రయించండి మీరు. అటాచ్మెంట్ భగవంతుడికి ఏం అటాచ్మెంట్ లేదు. భారత యుద్ధంలో అనేక మంది వీరులు చనిపోయారు, తన మేనల్ అభిమానులు కూడా చనిపోయాడు. ఏమి అటాచ్మెంట్ లేని వాడు, ఏమి అటాచ్మెంట్ లేడు వాడే దేవుడితో సమానం. కొంతమందికి అసలు ఆసక్తి దోషం ఉండదు. ఆసక్తి దోషం ఎలా ఉంటుందో తెలియని వాడికి వాడి మనసుకి అంతర్దృష్టి కలుగుతుంది. వాడి మనసుకి ఏం కలుగుతుంది? అంతర్దృష్టి కలుగుతుంది. వారికి మనసు అంతర్ముఖం అవుతుంది. మనసు అంతర్ముఖం అవటం వల్ల మనకి సుఖం తెలుస్తుంది. మనసు బాహ్యముఖం అవటం వల్ల దానికి వాండరింగ్ పెరుగుతుంది. ఆ రోడ్డు మీద దుమ్మంతా పోయి చేసుకొస్తూ ఉంటుంది. మనస్సు బాహ్యముఖం అయితే అశాంతి, ఆ రోడ్డు మీద డస్ట్ అంతా పో చేసుకొస్తాడు. అంతర్ముఖం అయితే జ్ఞానం, బాహ్యముఖం అయితే అజ్ఞానం. అంతర్ముఖం అయితే శాంతి, బాహ్యముఖం అయితే అశాంతి. అంటే మన హ్యాపీనెస్ ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది, బయట వెతుకుతున్నాం. అది అది ఉంటే, బయట ఉంటే ఎక్కడ దొరుకుతున్నారు? బయట లేదు. ఎన్ని ఎన్ని కోటి జన్మలు ఎత్తినా నీకు ఏమి దొరకదు. అంచేది నీకు భగవంతుని, మీ ఇంట్లో ఉన్న వ్యక్తిని మీరు ఎలా ప్రేమిస్తున్నారు? కనీసం అలాగైనా భగవంతుని ప్రేమించు. లవ్ హిమ్, ఆల్వేజ్ లవ్ హిమ్, మోర్ లవ్ హిమ్, మోర్ అండ్ మోర్ లవ్ హిమ్. కాన్స్టాంట్గా అని పేరు మీ నోట్లో కాపురం ఉండాలి. అంటే కాన్స్టాంట్గా మనకు రాముడి జ్ఞాపకం వస్తాడు. మనం ఇక్కడ ఎమ్మెల్యే గారు కాలేజీకి వెళ్ళాం, గాంధీ గారు వస్తాం. ఏమంటే మరి ఆ గవర్నమెంట్ చెప్తారు కదా రామరాజ్యం లేదు, రాముడు లేదని అసలు వచ్చేది దాఖలు చేశారు. నేను మళ్ళీ ఉపసాయం చేసుకున్నాడు. ఆ అమ్మాయి ఒక బిఎస్సీ చదువుతుంది. అమ్మాయి ఏమని అడిగిందంటే, ఏమంటే మరి రాముడు లేడని, రామరాజ్యం లేదని ఎవరో చెప్పారు కదా అంటే, ఎవరు చెప్పారని అన్నాడు. అంటే ప్రభుత్వం చెప్పింది కదా, ప్రభుత్వం రోజుకి అబద్ధాలు చెబుతుంది, ప్రభుత్వం అడిగి ప్రమాణం అడిగి కూర్చుంది అమ్మాయి. చీఫ్ మినిస్టర్ గారు చెప్పిన అబద్ధం చెప్పకుండా ఉదయం మొదలు సాయంకాలం ఈ అబద్ధాలు చెప్తాడు. చెప్పిన మాట అబద్ధం చెప్పకుండా ఆ చీఫ్ మినిస్టర్ ఏమైనా ప్రమాణం? అందుకే గీతలు ఏమని చెప్పాడంటే, ఎవరో ఎల్లయ్యి పొల్లయ్యి చెప్పాడు, ప్రభుత్వం వారు చెప్పారు, సర్కారు వాళ్ళు చెప్పారు, అలా చెప్పకు శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకో. మాటకు ప్రమాణం ఉండాలి కదా. ఆ అమ్మాయితో చెప్పాను నేను, రామరాజ్యం లేదని, రాముడు లేడని ఎవరు చెప్పారంటే ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వం కోర్టులో తమ అబద్ధాలు చెబుతుంది. మనం ప్రభుత్వం చెప్పింది ఏదో అనుకుందాం, మరుసటి రోజున అఫిడేవిట్ ఎంత మిత్రులో చేసుకుందా అయితే అమ్మాయి మాట్లాడి కూర్చుంది. అది మిడిమిడి జ్ఞానం అది కాదు. రాముడు మనం ఏదైనా సబ్జెక్ట్ మనం మాట్లాడుకునేటప్పుడు అది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి. కానీ పాడు పాడు తెలియగలగా లాక్కూడదు. అక్కడ రాముడు, రామరాజ్యం అంటే అక్కడ రాముడు ఉన్నాడా లేదా, లేదా రామరాజ్యం ఉండాలి అధికార సబ్జెక్టు, ఎథికల్ గవర్నమెంట్. రామరాజ్యం అంటే ఎథికల్ గవర్నమెంట్ అది. అదే ఇక్కడ రాముడు ఉన్నాడా లేదా, రామరాజ్యం ఉందా లేదా, అలా దూరంగా వెళ్ళిపోక్కర్లేదు మనం. రామరాజ్యము అంటే ఎథికల్ గవర్నమెంట్. అలా కామరాజు అక్కడ పరిపాలించాడు 3 సంవత్సరాలు తమిళనాడు. కామరాజునాడు 3 సంవత్సరాలు పరిపాలించాడు. వారికి 200 కోట్లు ఉన్నాయి, 800 కోట్లు ఉన్నాయి అనుకుంటున్నాం కదా మనం. కామరాజునాడు 3 సంవత్సరాలు తమిళనాడుకి చీఫ్ మినిస్టర్ చేశాడు. ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాడు. ఇందిరాగాంధీని ప్రైమ్ మినిస్టర్ చేశాడు. లాల్ బహదూర్ శాస్త్రిని ప్రైమ్ మినిస్టర్ చేశాడు. కామరాజునాడుకి కింగ్ బ్యాక్ అని పేరు. కామరాజునాడరికి కింగ్ బ్యాటర్ అని పేరు. ఆ కామరాజునాడర్ స్వగ్రామం అక్కడ కామరాజునాడర్ డిస్ట్రిక్ట్ ఆ పేరు పెట్టారు. ఆ గ్రామస్తులు ఎప్పుడైనా తిరువనవరం వెళ్ళినప్పుడు వస్తూ ఉంటారు. కామరాజునాడర్ హాస్పిటల్లో చనిపో కామరాజునాడర్ వివాహం చేసుకోలేదు, కామరాజునాడర్ మ్యారేజ్ చేసుకోలేదు, బ్యాచిలర్ హాస్పిటల్లో చనిపోలేదు. ఆ ఇంటికాడే ఆయన చనిపోయాడు. హాస్పిటల్ మామూలుగా ఏదో అనారోగ్యం వచ్చింది, ఆయన ఇంటికాడే అనారోగ్యం వచ్చిన వెంటనే 10 నిమిషాల్లో చనిపోయాడు. ఆయన ఇంటికాడ ఆయన చనిపోయాడు. గ్రామస్తులు అందరూ వెళ్ళారు చూడటానికి. చూడటానికి వెళితే ఇంట్లో బ్యాంక్, ఆయనకి బ్యాంక్ అకౌంట్ లేదట. ఏమండి క్యాష్? ఆయన వాడుకోవడానికి జేబులో క్యాష్ 575 రూపాయలు ఉందట. బ్యాంక్ అకౌంట్ లేదటండి. కామరాజునాడరు వాడికి రామరాజ్యం, బ్యాంక్ అకౌంట్ లేదటండి. ఎవడో వంట మనిషి, ఒక వంట వంట చేయడానికి ఒక అబ్బాయి ఉన్నాడు, ఆయనకు రోజు కాస్త వండి పెట్టడానికి 575 రూపాయలు ఇంటికాడ ఉంది. ఇప్పుడు శవాన్ని తగలబెట్టాలంటే 2000 అవుతుందండి. ఒక శవాన్ని కాల్చి బూడిచ్చేయాలంటే 2000 అవుతుంది, పుల్ల ఖర్చు అన్నిటితో పాటు. అంటే కామరాజునాడర్ శవాన్ని తగలబెట్టాలని సరిపడే డబ్బు కూడా కామరాజునాడరికి లేదు. అది రామరాజ్యం. అలాగే నేను ఏం గొప్ప మాటలు చెప్పుకోలేదు. నేను సోషలిస్ట్ ని కమ్యూనిస్ట్ ని ఇటువంటి మాటలు ఏమి కామరాజ్ చెప్పుకోలేదు. ఎథికల్ గవర్నమెంట్, ఆయన స్నానం చేసి ఇలా కూర్చుంటే ఎవరైనా మాట్లాడడానికి వస్తే వచ్చి మాట్లాడి వెళ్ళిపోండి, మిమ్మల్ని ఎక్కువసేపు వెయిటింగ్ అక్కర్లేదు, మాట్లాడి వెళ్ళిపోండి అంటూ ఉంటాడు. ఇప్పుడు మన చీఫ్ మినిస్టర్ గారితో మాట్లాడడానికి పొద్దున్న 10 కలిపితే రాత్రి 10 వచ్చింది ఆయన తోటి మాట్లాడు. అంటే వాళ్ళు నిజంగా ఇలా బిజీగా ఉంటారు. బిజీ వాళ్ళు బిజీగా ఉన్నారని మనం కల్పించుకున్నట్టు చేస్తారన్నమాట. ఇక్కడ రహస్యం ఇది, వాళ్ళు నిజంగా బిజీ కాదు. వాళ్ళు నిజంగా బిజీ కాదు, వాళ్ళు బిజీగా ఉన్నట్టు మనం అనుకునేటట్టు చేస్తారు. వాళ్ళు నిజంగా బిజీగా ఉండరు. వాళ్ళు వాళ్ళు బిజీగా ఉన్నారని మనం అనుకునే పరిస్థితులు తీసుకొస్తారన్నమాట. అంతే అక్కడ. అందుకే ఇదంతా ఒక మాయ, ఇదంతా ఏమిటి, ఇది ఒక మాయ. అందుకే గీతలో చెప్పాడు, నా మాయ నా పాదాలను ఆశ్రయించకుండా, నా మీద డివోషన్ లేకుండా, నా మీద భక్తి లేకుండా, నా పట్ల విశ్వాసం లేకుండా నా మాయను ఎవరో జయించలేరు. ఇల్లు నుంచి ఎవడు బయటపడలేడు. అంటే చిత్తశుద్ధి కలిగిన తర్వాత అప్పుడు మన ఐడియల్స్, మన ఉదయం విషయాలు వచ్చిన జ్ఞానం సంపాదించాలి. ఆ గౌతమ బుద్ధి నిర్వాణ సుఖం, గౌతమ బుద్ధుడు చెప్పాడు నిర్వాణ సుఖం, లేకపోతే మోక్షాన్ని పొందాలని, లేకపోతే డిజైర్ కూడా మనకు చిత్తశుద్ధి లేదనుకోండి, మనకి అసలు ఆ నిర్వాణ సుఖం పొందాం, నిర్వాణ స్టేట్ పొందుదామనే డిజైర్ కూడా ఎరేజ్ అవ్వదు అసలు చిత్తశుద్ధి లేకపోతే. అనుకూలమైన స్త్రీకి అనుకూలమైన భర్త దొరికితే అమ్మ అదృష్టవంతురాలు అంటారు. స్త్రీకి అనుకూలమైన భర్త దొరికాడనుకోండి, అమ్మాయి అదృష్టవంతురాలు అంటారు. అలాగే భర్తకు కూడా అనుకూలమైన భార్య దొరికితే వాడు అదృష్టవంతుడు అనుకోండి. మీకు అర్థమవుతుంది. నచ్చిన ఉద్యోగం దొరికింది అనుకోండి, ఆ అబ్బాయికి నచ్చిన ఉద్యోగం దొరికింది అనుకోండి, వాళ్ళు అదృష్టవంతులు అంటారు. శాస్త్రం ఏం చెప్పారంటే వీళ్ళు అదృష్టవంతులు అయి ఉండొచ్చు, వీళ్ళు అందరికంటే పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా ఎవడికైతే శాంతి చిత్తం ఉంటుందో వాడు అదృష్టవంతుడు. పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు. అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఎవడైతే తన బ్రెయిన్ ని బ్యాలెన్స్ చేసుకుంటున్నాడో. నువ్వు ఇందాక చెప్పినట్టు మరి అది అనుకూలమైన భార్య లేకపోయినా, అనుకూలమైన భర్త లేకపోయినా, లేకపోతే వాడికి నచ్చిన ఉద్యోగం లేకపోయినా, తగిన ఉద్యోగం లేకపోయినా, ఎవడైతే శాంతిగా ఉంటున్నాడో, ఎవడైతే శాంతి చిత్తం కలిగి ఉంటున్నాడో, అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎవడైతే శాంతి చిత్తం కలిగి ఉంటున్నాడో వాడు నిజమైన అదృష్టవంతుడు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు అందరూ బాగానే ఉంటారు, కానీ ప్రతికూలంగా ఉన్నప్పుడు వాడి బ్రెయిన్ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు అది ముఖ్యం. అంటే మీకు భగవంతుడి మీద విశ్వాసం పెరిగి కొద్ది, మీకు చిత్తశుద్ధి వచ్చి కొద్ది, క్రమేపీ అది పెరిగి కొద్ది. ఇప్పుడు మనకున్న అజ్ఞానమే మనకు దేవుడు. ఇప్పుడు మనలో అజ్ఞానం ఉంది కదా, మీరు వేరు నేను వేరు, ఈ లోకం నాకు బయట, ఈ లోకం నాకు బయట ఉంది, దేవుడు ఎక్కడో ఉన్నాడు, దేవుడు ఈ మాటలన్నీ అజ్ఞాన లక్షణాలు. మనకి భేద బుద్ధి ఉంది కదా, భేద బుద్ధి ఉంది. ఈ భేద బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది, అజ్ఞానంలో నుంచి వస్తుంది. నాకు బయట లోకం ఉంది, నేను లోపల ఉన్నాను, నేను లోపల ఉన్నాను, నాకు బయట ప్రపంచం ఉంది, దేవుడు ఎక్కడో ఉన్నాడు, దేవుడు ఎక్కడో. ఈ తలంపులన్నీ అజ్ఞానంలోంచి వస్తున్నాయి. ఇక్కడ ఆచార్య వారు చెప్పేది ఏంటంటే, నువ్వు అజ్ఞానంలో అజ్ఞానాన్ని తొలగించుకున్నావా లేదా అది ఏంటి, అది చిత్తశుద్ధి లేకపోతే అట్లా మనకి లోపల చిత్తశుద్ధి లేదనుకోండి, మనకున్న అవిద్యని, మనకున్న అజ్ఞానాన్ని, మనకున్న బాండేజ్ని తొలగించుకోవాలనే బుద్ధి కూడా మనకు రాబట్టండి. మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సాంశ్రయ నీకు మానవ జన్మ రావటం, మహాత్ములతోటి మహర్షులతో మహర్షులతోటి సహవాసం కుదరటం, మోక్షాన్ని పొందాలనే కాంక్ష ఆ తపన ఆ జిజ్ఞాస రావటం నీకు ఎన్నో జన్మల్లో పూర్వజన్మలో నీకు పుణ్యం చేస్తేనే కానీ నీకు రానే రాదన్నాడు. మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంసరణ నీకు చిత్తశుద్ధి లేదనుకో, నీ లోపల అజ్ఞానంలోంచి అవిద్యలోంచి బంధంలోంచి బయటికి రావాలనే బుద్ధి కలగదు నీకు, కనీసం బుద్ధి కలగదు. ఆ ప్రయత్నం చేయాలనే సంస్కారం కూడా మీకు రాదు. అంటే మనం బాగుపడాలి, లోపల అజ్ఞానంలోంచి వేరుపడాలి అనేటువంటి బుద్ధి కూడా మీకు రాదు. ఎప్పుడు చిత్తశుద్ధి లేనప్పుడు, ఎంతో కొంత ప్యూరిఫికేషన్ లేనప్పుడు, ఎంతో కొంత మహాత్ములతో నీకు సహవాసం లేనప్పుడు నువ్వు ప్రయత్నం చేసినా రాదు. నీ పూర్వపుణ్యం లేకపోతే ప్రయత్నం చేసిన నీకు రాదు. ఎంతో కొంత సంస్కారం ఉండాలి, ఎంతో కొంత ఎఫర్ట్ ఉండాలి నీకు. తర్వాత అందరికీ మన అందరికీ ఈ నేనంటే బాగా ఇష్టం. మన అందరం నేనంటాం కదండి, ఈ నేనంటే అందరికీ ఇష్టం. అది ఈ నేను కోసం అందరినీ ప్రేమిస్తూ ఉంటాం. అందరినీ ప్రేమించడం కోసం ప్రేమించం, ఈ నేను కోసం ప్రేమిస్తూ ఉంటాం. ఈ నేనని మీరు ఏదైనా భంగం పరిస్తే మీ మీద కోపం వస్తుంది, ఈ నేనని ఏదైనా భంగపరిస్తే ఈ నేనని గ్లోరిఫై చేస్తా అంటే మీరందరూ చాలా మంచి వాళ్ళు అనుకుంటాను. ఈ నేనని మీరు గ్లోరిఫై చేస్తున్నారనుకోండి మీరందరూ మంచివాళ్ళు అనుకుంటాను, ఈ నేనని భంగపరుస్తున్నారనుకోండి అంటే మీరందరూ చెడ్డవాళ్ళు మంచివాళ్ళు కాదు అనుకుంటాను. అంటే ప్రతి మనిషి కూడా ఈ నేను కోసమే బతుకుతున్నాడు. వాడికి తెలుసున్నా తెలియకపోయినా ఈ నేను కోసమే బతుకుతున్నాడు. ఇది చెప్తున్నారు భగవాన్, నువ్వు ఈ నేను, ఈ నేను ఏదో ఆ నేనులో ఏదో, నేను అనేది రెండు అక్షరాలు, నేను అనేది రెండు అక్షరాలు. ఆ నేనులో నువ్వు ఏదైనా నేనులో ఏదే విశేషం ఉందనుకుంటున్నావు. ఇక పరమేశ్వరుడి పట్ల, సర్వేశ్వరుడి పట్ల, అంతర్యామి పట్ల, నారాయణుడి పట్ల, ఆ సర్వజ్ఞుడి పట్ల, సర్వాంతర్యామి పట్ల, ఈ లోకానికి అధ్యక్షుడైనటువంటి, ఈ పంచభూతాలని మిమ్మల్ని నన్ను సృజించినటువంటి ఆ ఈశ్వరుడి పట్ల మీకు ప్రేమ పెరుగుతంటే, ఆసక్తి పెరుగుతంటే, భక్తి పెరుగుతంటే అప్పుడు తెలుస్తుంది ఈ నేను ఎందుకు పనికిరాంటాడు. అప్పుడు వరకు తెలియదు, అప్పుడు తెలుస్తుంది ఈ నేను ఎందుకు పనికిరాదు. ఎందుకంటే కరివేపాకు మెరుగు, కూరలు తాలింపులకు పనికి వస్తుంది కరివేపాకు. ఎందుకంటే కరివేపాకు మెరుగండి, ఈ నేను కంటే తాలింపులు వేసుకోవచ్చు. ఇది ఎందుకు పనికిరాని ఎప్పుడు నీకు తెలియదు. నీకు జ్ఞానం పట్ల అపేక్ష వచ్చినప్పుడు, ఆ నిర్వాణ స్థితి పొందాలనే తపన వచ్చినప్పుడు, మోక్ష కాంక్ష వచ్చినప్పుడు, ఏం హై అండ్ ఏం అట్ ది హైయెస్ట్, నీకు ఆ తలంపుడు వచ్చినప్పుడు, ఆ ఈ అంతర్యాములు సర్వంతర్యాలు అంతరా వ్యాపించినటువంటి మిమ్మల్ని సృజించిన వాడు, నన్ను సృజించిన వాడు, పంచభూతాలను సృజించిన వాడు, అందరికీ కంట్రోలర్, అందరికీ యజమాని, అందరికీ భర్త, నారాయణుడు, మన అందరూ అంతర్యాములుగా ఉన్నవాడు పట్ల మనకు ఆయన పట్ల ప్రేమ పెరుగుతాయంటే, భక్తి పెరుగుతాయంటే, విశ్వాసం పెరుగుతాయంటే అప్పుడు తెలుస్తుంది. అట్లా అప్పుడు ఒకటి ఈ నేను ఎందుకు పనికిరాను. ఇప్పుడు మనం ఈ నేను కోసమే బతుకుతున్నాం. చదువుకున్న వాళ్ళంతే, చదువు లేని వాళ్ళంతే, ధనవంతులంతే, ధనం లేని వాళ్ళంతే, అధికారంలో ఉన్న వాళ్ళు కూడా అధికారం లేని వాళ్ళంతే, ఈ నేను కోసమే వాడు బతుకుతాడు. అధికారంలో నేను చెప్పి దేశం బాగుపడిపోయిందని చెప్తాడు, అడికి అధికారం పోయింది అనుకున్న మరుసటి రోజున స్టేట్మెంట్ ఇస్తాడు, దేశం వెనకబడిపోయింది, దేశం బాగుపడలేదని. ఈ మాటల ప్రమాణం మీకు భగవద్గీతలో చెప్పిన మాటల ప్రమాణం కాదు, ఈ మాటలు, ఈ బుడబొక్కల మాటల ప్రమాణం. ఈ బుడబొక్కల మాటల ప్రమాణం మీకు శాస్త్రం ప్రమాణం కదా, ఏది ఉపనిషత్తులు అబద్ధాలా, భగవద్గీత అబద్ధమా, ఈ బుడబొక్కలు చెప్పిన మాటలన్నీ మీకు ప్రమాణం. ఈ దేశం చాలా అభివృద్ధిలో ఉందని చెప్తాడు, నాడు మరుసటి ఓడిపోతాడు అనుకోండి, ఆ నాలుగు రోజులు స్టేట్మెంట్ ఇస్తాడు, దేశం అంతా పాడైపోయింది. వీడి మాటలు ప్రమాణంగా తీసుకుంటే నువ్వు కదా బాగుపడతావు. అది కానీ న్యూస్ పేపర్లకి, న్యూస్ పేపర్లో రాసే మాటలకు ఇచ్చే విలువ కూడా మీరు శాస్త్రానికి ఇవ్వటాలి. ఇది మన దురదృష్టం. ఇది అంటే మన బుద్ధిలో ఉన్న దోషం. ఇది ఇప్పుడు ఎవడన్నా ఒక మాట మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడు, ఎలా మాట్లాడాడు, ఆ మాట వెనకాల ఉన్నాడు భావన ఏంటాడు, ఆ భావనా పరం చూడాలి మనం. ఎవరైనా ఒక మాట మాట్లాడాడు అనుకోండి, ఆ మాటను ఏ ప్రేరణ వల్ల మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు, వెనకాల ఉన్న భావన ఏంటి, వెనకాల ఉన్న తలంపు ఏంటి. ఈ నేను, నేను ఏ నేను కోసమైతే నువ్వు జీవిస్తున్నావో, ఏ నేను, ఏ నేనుతో నువ్వు తాదాప్యం పొందుతున్నావో, ఈ దేహం చనిపోయినప్పుడు కూడా ఈ నేనే దుఃఖపడుతుంది. నేను నేను అనుకుంటున్నాను చూడ, నేనే దుఃఖపడుతుంది దేహం చనిపోయినప్పుడు కూడా. అది ఎందుకు పనికిరాదన్న సంగతి నీకు ఇప్పుడు తెలీదు. పరమేశ్వరుడి పట్ల నీకు భక్తి పెరిగాక, ప్రేమ పెరిగాక అప్పుడు నీకు తెలుస్తుంది. మనం ఈశ్వరుడికి దగ్గరగా లేము, లోకానికి దగ్గరగా ఉన్నాం. మనం చెడ్డ విషయాలకు ముఖం చూపిస్తున్నాం, మంచి విషయాలకు ఈపు చూపిస్తున్నాం. మనం చెడ్డ విషయాలకు ముఖం చూపిస్తున్నాం, మంచి విషయాలు మటుకు మనం ఈపిని చూపిస్తున్నాం, బ్యాక్ సైడ్ చూపిస్తున్నాం. మనకి జ్ఞానం ఏంటి, మనకు భక్తి ఏంటి? అంటే నువ్వు నీకు ఇష్టమైన మార్గంలో నువ్వు ప్రయాణం చేయవు. డివోషనల్ పాత్ తర్వాత మెడిటేషన్, ధ్యానం చేస్తున్నాడు కదా, ధ్యానం దేనికి, మైండ్ వాండరింగ్ తగ్గటానికి, మనసు యొక్క చాపలను తగ్గటానికి ధ్యానం. నీకు అది ఇష్టమైతే ఆ మార్గంలో ప్రయాణం చేయి. నీకు ఏ మార్గం ఇష్టమైతే ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేయి. కానీ ఆ మార్గం మీద, ఆ మార్గం మీద నీకు పరిపూర్ణమైనటువంటి నువ్వు నమ్మాలి ఆ మార్గాన్ని. ఆ మార్గాన్ని నువ్వు పూర్తిగా నమ్మాలి. ఆ మార్గాన్ని పూర్తిగా అందరూ లీనమవ్వాలి. అందరూ ఏమవ్వాలి, లీనమవ్వాలి. లీనమై పని చేయాలి. మీరు పని చేస్తున్నారనుకోండి ఇంటికాడ, ఆ పని మీరు శ్రద్ధగా చేస్తున్నారనుకోండి, ఆ పని మీద మనసు పెట్టి చేస్తున్నారనుకోండి, భగవంతుని ధ్యానం చేయటం వల్ల ఎటువంటి ఫలితం వస్తుందో, ఆ పని ఏకాగ్రంగా చేయటం వల్ల కూడా అదే ఫలితం వస్తుంది. ఇప్పుడు ఒక పనిని మీరు చాపల్యం లేకుండా ఏకాగ్రంగా చేస్తున్నారనుకోండి, ఇష్టంగా చేస్తున్నారనుకోండి, భగవంతుని యొక్క భగవంతుని ధ్యానం చేయటం వల్ల, భగవంతుని స్మరించడం వల్ల ఏ ఫలితం వస్తుందో ఈ పని వారు కూడా అదే ఫలితం వస్తుంది ఇష్టంగా చేస్తే. అంటే ఈ సృష్టి రూపంలో ఉన్నవాడు కూడా భగవంతుడే, ఈ పంచభూతాల రూపంలో ఉన్నవాడు కూడా భగవంతుడే. ఈ దీనికి కారణం ఆయనే, మనకు కనిపించేదంతా కారణం ఇదే. కారణం లేకుండా కార్యం రాదు. అంటే నీకు ఒక హయ్యర్ ఎనర్జీ ఒకటి ఉంది, ఈ సృష్టి నియమించేవాడు ఒకడున్నాడు, కంట్రోలర్ ఒకడున్నాడు, యజమాని ఒకడున్నాడు, ఈ సృష్టి నియమించేవాడు ఒకడున్నాడు. వాడి మీద నీ విశ్వాసం పెంచుకునే వరకు నీకు దేహాభిమానం తగ్గదు. వాడి మీద నీకు విశ్వాసం పెంచుకునే వరకు నీకు దేహాభిమానం తగ్గదు. అంటే నీకు శరణాగతి మార్గంలో కూడా అజ్ఞానం నశిస్తుంది. నీకు అర్థమవుతుంది, అసలు అజ్ఞానం తొలగించుకోవాలన్న తలంపు కూడా పుణ్యకర్మ రాకపోతే, సత్కర్మ రాకపోతే ఆ తలంపు కూడా రాదు. అది మనం తొలగించుకోగలమా లేదా వదిలేయండి. అది అది అందులోంచి ఆ తలంపులోంచి బయటకు రావాలి, అజ్ఞానంలోంచి మనం విడుదల పొందాలి, దేహాభిమానంలోంచి దేహబుద్ధిలోంచి విడుదల పొందాలి అనే తలంపు కూడా రాదండి. ఎప్పుడు నీకు సత్కర్మ చేసి ఉండకపోతే, ఈశ్వరు పట్ల భక్తి లేకపోతే నీకు అసలు అజ్ఞానంలోంచి మనం విడుదల పొందాలి, బంధం నుంచి విడుదల పొందాలి అనే తలంపు కూడా నీకు రాదు. ఆ ప్రయత్నం కూడా చెయ్యు నువ్వు. అసలు తలంపు రాకుండా ప్రయత్నం ఎలా చేస్తావు? ప్రయత్నం చేయలేవు. అంటే నువ్వు శరణాగతి మార్గం అయినా నశించేది అజ్ఞానం, విచారణ మార్గం అయినా నశించేది అజ్ఞానం, భక్తి మార్గంలో వెళ్ళినా నశించేది అజ్ఞానం. నువ్వు ఏ మార్గంలోకెళ్ళినా నువ్వు పోగొట్టుకోవాల్సింది, నశింపు చేసుకోవాల్సింది అజ్ఞానాన్ని, లోపల ఉన్న అజ్ఞానాన్ని నశింపు చేసుకోవాలి. అయితే రోజువారీ మన ప్రవర్తనలో, మన ఏంటి దైనందిన జీవితంలో కేవలం మన భక్తి పూజ గదికే పరిమితం చేయకూడదు. కేవలం మన భక్తి పూజ గదికే పరిమితం చేయకూడదు. జీవుడు రూపంలో ఉన్నవాడు కూడా దేవుడే, జీవుడు రూపంలో ఉన్నవాడు కూడా దేవుడే. అంటే మనం జీవకోటికి ఎంతో కంట ఉపయోగపడుతున్నప్పటికీ మనం ఎవాల్వ్ అవుతాం, అంటే మనం వికసిస్తాం. జీవకోటికి ఎంతో కంత మనం ఉపయోగపడుతున్నాం అనుకోని మనకు చేతరైంది. మనం ఉపయోగపడినప్పటికీ మన మనసులో వికాసం కలుగుతుంది, తర్వాత మన బుద్ధి యొక్క లోతులు పెరుగుతాయి, మన బుద్ధి యొక్క లోతులు పెరుగుతాయి. అంటే నువ్వు కేవలం దేవుణ్ణి గుడికే పరిమితం చేయక్కర్లేదు, దేవుని గుడికే పరిమితం చేయక్కర్లేదు. ఈ జీవకోటి రూపంలో ప్రతి మనిషిలోనే జీవుడు ఉన్నాడు కదా, దేవుడు ఆ జీవకోటి రూపంలో ఉన్నటువంటి ఈశ్వరుని కూడా నువ్వు చూడటం నేర్చుకో. ఆ జీవుడికి ఆధారంగా ఉన్నవాడు ఈశ్వరుడే. అంతర్యాములు వాడు గుణాన్ని, లేదా వాడు దేహాన్ని, వాడు రంగుని, వాడు మనసుని అది చూడక అంతర్యాములుగా ఉండాలి. చూడు, అందరి హృదయాల్లో ఉన్నాడు ఈశ్వరుడు, అంతర్యాముగా ఉన్నాడు. ఉండటమే కాదు, ఆ దేహం యొక్క ప్రారంభం అనుసరించి ఆడిస్తున్నాడు. ముద్దపై డంస కింద లేడు, అందరి హృదయంలో అంతర్యాముగా ఉన్నాడు. అంతేకాదు ఆ దేహం యొక్క ప్రారంభం అనుసరించి ఆ దేహాన్ని ఆడిస్తున్నాడు. ఆయన అన్ని విధముల ప్రయత్నం చేసి వారిని శరణ వేడుకో, అన్ని విధంలో శరణ చేసి వారిని శరణ, వారి ప్రసాదం సంపాదించు. ప్రసాదం అంటే అనుగ్రహం. ప్రసాదం అంటే ఏంటి? అనుగ్రహం. వాడి అనుగ్రహం సంపాదించు. నీకేది మంచిదో నీకంటే వాడికి ఎక్కువ తెలుసు. ఎవడో నీ లోపల అంతర్యాముగా ఉన్నవాడికి నీకేది మంచో నీకంటే వాడికి ఎక్కువ బాగా తెలుసు. అయితే అందులోంచి నీ విడుదల చేస్తాడు. నీకేది మంచిదో నీకంటే వాడికి బాగా తెలుసు కాబట్టి ఈ దేహబుద్ధిలోంచి శవబుద్ధిలోంచి నిన్ను విడుదల చేస్తాడు. కేవలం నీ తెలివితేటల వల్ల, కేవలము నీ ప్రయత్నం వల్ల, కేవలము నీ సాధన వల్ల, కేవలము నువ్వు చేసే జ్ఞానం వల్లే అజ్ఞానంలోంచి బయటికి రాలేవు. ఈ డివైన్ ఇంటర్ఫరెన్స్ లేకుండా ఈ బంధం నుంచి బయటికి రాలేవు, మోక్షాన్ని పొందలేము, నిర్వాణ సుఖాన్ని పొందలేం, ఆ బ్రహ్మానందాన్ని పొందలేం. అంటే అంతటా ఉన్న సుఖం నిర్వాణం అంతటా ఉంది, నిర్వాణ సుఖం అంతటా ఉంది, నీ లోపల కూడా ఉంది. అది నీ ఆ సుఖాన్ని నువ్వు పొందటం కోసం నీ శరీరం చనిపోయే వరకు నువ్వు వెయిట్ చేయక్కర్లేదు. ఇప్పుడే ఎక్కడే నీ దేహం అటు ఇటు తిరిగాడుతున్నప్పుడు, ఈ దేశంలో ఈ ప్రపంచంలో అటు ఇటు తిరిగాడుతున్నప్పుడే ఆ సుఖ సామ్రాజ్యానికి, ఆ శాంతి సామ్రాజ్యానికి, ఆ జ్ఞాన సామ్రాజ్యానికి నువ్వు అధిపతి అవ్వచ్చు. అప్పుడు మనశాంతి కోసం బజార్లో ఇంకా వెతుక్కు అక్కర్లేదు. తర్వాత మనశాంతి కోసం ఇతరుల మీద ఆధారపడి ఉండక్కర్లేదు. ఎప్పుడు మనకు భగవద్ అనుభవం వచ్చినప్పుడు. అయితే ముందు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ ప్రమాణం తీసుకోవాలి. భగవంతుడు చెప్పిన మాటని ప్రమాణంగా తీసుకోవాలి. దాని విశ్వాసం కుదరవాలి. దానితోటి విశ్వాసం కుదరాలి. అంచేది నీకు ఈ కర్తృత్వ భావన. మన దుఃఖానికి కారణం ఏంటంటే బయట సంఘటన వల్ల మనకు దుఃఖం రాదు. సంఘటన మన కర్తృత్వం. ఇది నేను చేస్తున్నానని కర్తృత్వం ఉంటుంది చూశారు. దుఃఖం అనేది నువ్వు చేసే పనులు లేదు, అది నేను చేస్తున్నానని తలంపులు. మీరు బాగా అర్థం చేసుకోండి, దుఃఖం అనేది నువ్వు ఏదైనా పని చేసావనుకో ఆ పని నీకు దుఃఖం తీసుకురావు. నువ్వు ఏదైనా పని చేసావనుకో ఒక పని యాది తీదిగా నీకు దుఃఖం తీసుకురాదు. ఆ పని నేను చేశాను, నా వల్ల అయింది, నేనే సాధించగలిగాను అనేటువంటి ఆ తలంపు వల్ల నీకు దుఃఖం వస్తుంది. కానీ ఆ కర్తృత్వం వల్ల నీకు దుఃఖం వస్తుంది. కానీ పని వల్ల నీకు దుఃఖం రాదు. కొంతమంది ఎంత పని చేసినా టైర్ అవ్వరు. ఇది గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఎంత పని చేసినా టైర్డ్ అవ్వరు. ఏం చేయాలి? కర్తృత్వం లేకుండా కర్తవ్యేని కర్మ, వ్యక్తి భావం లేని కర్మ, ఈ బాడీ బౌండ్ అయ్యేదైన కర్మ, అటువంటి కర్మ నువ్వు కానీ చేస్తాంటే ఆ ఇండివిజువల్తో వాళ్ళకి ఇంటర్ఫిరెన్స్ లేకుండా, పలానా దేహం నాది, పలానా పేరు నాది, నీ దేహంతో నీ రూపంతో నీ నామంతో తాదాప్యం పొందకుండా నువ్వు కనుక పని చేస్తే, అలా కనుక పని చేస్తే నీకు అశాంతి రాదు, శాంతి వస్తుంది. కానీ పలానా దేహం నాది, పలానా పేరు నాది అది కర్తృత్వం పెట్టుకుని కనుక నువ్వు పని చేస్తే ఈ తప్పనిసరిగా దుఃఖం మిగులుతుంది, దిగుతుంది, అశాంతి మిగులుతుంది. పేరుతో తాదాత్యం ఉండకూడదు. మీకు మన ప్రతి మనిషికి ఏదో పేరు ఉంటుంది కదా, ఆ పేరుతో తాదాత్యం ఉండకూడదు. ప్రతి శవానికి ఏదో రూపం ఉంటుంది, ఆ రూపంతో తాదాత్యం ఉండకూడదు. రూపంతో తాదాత్యం లేకుండా పేరుతోటి నామంతో రూపంతో తాదాత్యం లేకుండా నువ్వు పని చేస్తుంటే ఆ పని వల్ల నీకు పుణ్యం రావచ్చు, అది రావచ్చు రాకపోవచ్చు. వెంటనే చిత్తశుద్ధి కలుగుతుంది, ఇది లాభం. అంటే మనం చిత్తశుద్ధి అనే దేట్లోంచి మోక్షంలోకి వెళ్ళాలి. రూపబుద్ధి నామబుద్ధి లేకుండా మనం పని చేస్తుంటే పుణ్యం వస్తుంది, ఎప్పుడో రావచ్చు పుణ్యం, అది వేరే విషయం, అది అలా ఉంచండి. పుణ్యమైనా అనిపిస్తే పుణ్యం సుఖరూపంలో ఖర్చు అయిపోతుంది, పాపం దుఃఖ రూపంలో ఖర్చు అయిపోతుంది. అంటే విశ్వాసానికి భగవంతుడు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడనుకోండి, మీరు ఎంత దురాచారం అనుకోండి. మీరు గీతలో కృష్ణుడు చెప్తాడు, మీరు దురాచారులు అనుకోండి, సదాచారులు కాదనుకోండి, మీరు దురాచారులు అనుకోండి, మీకున్న విశ్వాసం భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఒక యజమాని ఒకడు ఉన్నాడు, ఒక భర్త ఒకడు ఉన్నాడు, ఒక ప్రభు ఒకడు ఉన్నాడు, మన పాలించేవాడు ఒకడు ఉన్నాడు, మన కర్మఫలాన్ని ఇచ్చేవాడు, మన కర్మఫలాన్ని పంచిపెట్టేవాడు ఒకడున్నాడు అని వాడి పట్ల మీకు సజీవమైన విశ్వాసం ఉంటే మీరు దురాచారం అయినప్పటికీ మీరు బాగుపడతారని చెప్పాడు. అంటే మీ బుద్ధిలో ఏదైనా లోపాలున్నా ఆ లోపాల నుంచి మిమ్మల్ని విడుదల చేసి ఆ ఏ విధంగా అయితే తన దూరం నాగుతుందో అలాగే ఈ జీవుల్లో ఉన్న దోషాలను, ఈ దోషాలను భగవంతుడి నాకి మన ఆ రాంగ్ థింకింగ్ నుంచి, రాంగ్ హ్యాబిట్ నుంచి మన విడుదల చేసి అర్జున నీకు మోక్షాన్ని ఇస్తాను, శాంతిని ఇస్తాను, నిర్వాణ సుఖాన్ని ఇస్తాను, నీకు సందేహం ఎలా, ఎందుకు నువ్వు డౌట్ చేస్తున్నావు, ఒకవేళ మీరు దురాచారైనా పర్వాలేదు, ఈశ్వరుడు పట్ల సజీవమైన విశ్వాసం ఉంటే ఉంటేనే మిమ్మల్ని ఆ బలహీనతలు ఆ రాంగ్ హ్యాబిట్స్లోంచి మిమ్మల్ని విడుదల చేస్తాను, ఆ రాంగ్ థింకింగ్లోంచి మిమ్మల్ని విడుదల చేస్తాను, ఆ దేహాభిమానంలోంచి మిమ్మల్ని విడుదల చేస్తాను. విడుదల చేయటమే కాదు, విడుదల చేయటమే కాదు, మిమ్మల్ని సుఖంతో శాంతితో ఆనందంతో నింపుతాను. మీరు కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా ఎడి చూసిన ఆనందమే, ఎడి చూసిన సుఖమే, ఎడి చూసిన శాంతి. శరీరం ఉంటే శాంతి, శరీరం పోతే శాంతి. శరీరం ఉంటే సుఖం, శరీరం పోతే సుఖం. అంటే విశ్వాసానికంత అన్ని మార్పులు ఇచ్చాడు భగవంతుడు. ఒకవేళ మీ బుద్ధిలో ఏమైనా దోషాలు ఉన్నాయనుకోండి, ఆ దోషాల నుంచి మనం విడుదల చేసే బాధ్యత నాది. అంటే అక్కడ ఫెయిత్ ప్రధానం. అక్కడ ఏంటి ప్రధానం? ఆ ఫెయిత్ ప్రధానం అక్కడ అది. ఆ ఫెయిత్లో ఆ ఫెయిత్ మటుకు ఊగిసలాట కింద ఉన్నప్పుడు, శనివారం ఒకలాగా ఆదివారం ఒకలాగా అలా ఊగిసలాట కింద అది ఉండకూడదు. అంటే రెండు మనకి కర్మ మార్గంలో ప్రయాణం చేసినా ఎంతో కొంత డివోషన్ ఉండాలి, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసినా డివోషన్ ఉండాలి. భక్తి లేని కర్మ రుచిగా ఉండదు, భక్తి లేని జ్ఞానం కూడా రుచిగా ఉండదు. పంచదార లేని కాఫీ, పంచదార లేని టీ ఎలా ఉంటుందో భక్తి లేని కర్మ, భక్తి లేని జ్ఞానం అలాగే ఉంటుంది. కొంత భక్తి సపోర్ట్ ఉండాలి, కొంత కొంత ప్రేమ సపోర్ట్ ఉండాలి. మనకి లోపల పని చేసినప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, భక్తితోడు చేసింది ఒక రకంగా ఉంటుంది, భక్తి లేకుండా చేసింది ఒక రకంగా ఉంటుంది. మనం భక్తితోడు చేస్తే మనం జనరల్గా పనులు యాంత్రికంగా చేస్తాం. మనం పనులు ఎవరు ఎలా చేస్తాం? యాంత్రికంగా చేస్తాం. అలా కాకుండా నువ్వు విశ్వాసంతో భక్తితోటి ప్రేమతోటి కనుక చేస్తే ఆ పని పూర్తి అయిపోతుంది. ఒకటి లాభం, లేదా అదనంగా నీకు వచ్చే లాభం ఏంటంటే చిత్తశుద్ధి కలగదు. నీకు అదనంగా ఎడిషనల్గా నీకు వచ్చే లాభం ఏంటంటే చిత్తశుద్ధి కలుగుతుంది. అంటే నామాన్ని ఇష్టంగా చేసుకోండి. పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు ఇప్పుడు మనం చేయటం చాలా కష్టం. పైగా జపానికి జపజ్ఞానములకు డబ్బుతోడు ఖర్చు ఉండదు. జపం చేసుకోవడానికి, ధ్యానం చేసుకోవడం, యజ్ఞం చేయాలనుకోండి, హోమం చేయాలనుకోండి, కొంత ధనం ఖర్చు అవుతుంది. జపం చేయడానికి, ధ్యానం చేయడానికి ఏమి ధనం ఖర్చు అవుతుంది. అయ్యే ధనంతో ఖర్చు, ధనంతో ధనం యొక్క అవసరం లేకుండా చేసే పనులు ఏది? జపంతో, ధ్యానంతో. జప ధ్యానములకి ధనం ఏం వెచ్చించక్కర్లేదు. మనం మనకి శ్రద్ధ ఉంటే సరిపోతుంది. శ్రద్ధ లేకుండా జ్ఞానం రాదు, శ్రద్ధ ఉంటే జ్ఞానం వస్తుంది. ఆ శ్రద్ధను సంపాదించుకోవాలి. మనకు పెట్టుబడి ఏంటంటే శ్రద్ధ. అది ఎలా వస్తుందంటే, శ్రద్ధ ఎలా వస్తుందంటే సత్పురుషులు సహవాసంలో వస్తుంది, ఆహార నియమంలో వస్తుంది, ఈశ్వరుడి పాదాల పట్ల భక్తి వల్ల వస్తుంది. ఇన్ని రకాలుగా ఉంటుంది కానీ ఆ శ్రద్ధ కలగదు. అది మీరు కాలాన్ని పాడు చేసుకోవద్దు. ఏ రోజున ఏ గంటలో మన శరీరం పోతుందో తెలియదు, ఏ గంటలో పోతుందో తెలియదు. ఈ రోజున బాగున్నాం, రేపు ఎలా ఉంటాం చెప్పలే. ఈ గంటలో బాగున్నాం, వచ్చి గంటలో ఎలా ఉంటాం మనం చెప్పలేం. చెప్పాను కదా, ఈ దేహము ఎందుకు ఉత్పత్తి అయిందో, ఈ దేహము ఎందుకు ఉత్పత్తి అయిందో, ఆ పని ఉత్పత్తి కారణం పూర్తయ్యే వరకు ఈ దేహం లోకంలో అటు ఇటు తిరిగాడుతూ ఉంటుంది, ఏదో పని చేస్తూ ఉంటుంది, ఆ దేహానికి నియమించిన పని చేస్తూ ఉంటుంది. తర్వాత ఈ దేహుడు, ఈ జీవుడు, దేహము వేరు పడిపోతారు. ఈ నేను ఎప్పుడు నా కుటుంబ సభ్యులు బంగారం చేశారనుకోండి, వాడికి దూరం అయిపోతాం. మీరేదో పార్టీలో పనిచేస్తున్నాను, ఆ పార్టీని వాటి ఏం పదవి ఇవ్వదనుకోండి, ఆ పార్టీని వదిలేస్తాను నేను. అక్కడ పార్టీ ముఖ్యం కాదు, నేనే ముఖ్యం. నేనేదో పార్టీలో పనిచేస్తున్నాను అనుకోండి, ఆ పార్టీ నాకేం పదవి ఇవ్వదనుకోండి, ఆ పార్టీని వదిలేస్తాను. ఏం చేద్దాం అంటే అక్కడ పార్టీ ముఖ్యం కాదు, దేశం ముఖ్యం కాదు, ఇది నేనే ముఖ్యం. ఒక వండర్ఫుల్ సెంటెన్స్ చెప్తాను, ఒక వండర్ఫుల్ వెరీ బ్యూటిఫుల్ ఛానల్ దృష్టిలో పెట్టుకోండి. మొత్తం ఈ స్వర్గలోకాలు నరకలోకాలు, ఈ పుణ్యాలు పాపాలు, ఈ చనిపోవటాలు పుట్టటాలు, చనిపోవటాలు పుట్టటాలు, స్వర్గాలు నరకాలు, వెళ్ళటాలు రావటాలు. అంటే చనిపోయిన తర్వాత వెళ్తాం మళ్ళీ శరీరం ధరించడం, రాకలో పోకలు, పోకలు రాకలు, గోయింగ్ కమింగ్ మొత్తం లేదా పుణ్యపాపాలు, ధర్మాలు అధర్మాలు, లేదా సమాజంతో కుటుంబ సభ్యులతో మనకున్న అనుబంధాలు, మనకున్న అనురాగాలు, మనకున్న అనురాగాలు అనుబంధాలు. అంటే మనకి రాగం అంటే ప్రీతి, ఎక్కడ ప్రీతి ఉంది కానీ ఇష్టం అనేది లేదు. రాగం అంటే ప్రీతి, ఆ ప్రీతి ఎక్కడ ఉంది కానీ ఈశ్వరుడి మీద లేదు, అంతర్యామగా ఉన్న నారాయణుడి మీద లేదు. ఇవన్నీ కూడా ఈ ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ నేననే రెండు అక్షరాలు, అది ఒక తలంపు. ఈ నేను అనేది ఒక తలంపు, ఈ ఒంటి స్తంభం మేడ మీదే, ఈ నేను అనే తలంపు ఒంటి స్తంభం మీదే దేవతలు రాక్షసులు, పుణ్యాలు పాపాలు, చనిపోటాలు ఈ పొట్టుటాలు, స్వర్గాలు నరకాలు, ప్రయాణం శరీరం చనిపోయాక ప్రయాణం చేయటం, వాళ్ళకి అనుభవించవలసింది అనిపించాక మళ్ళీ ఇంకో దేహాన్ని ధరించడం, మొత్తం ఈ ఖగోళం అంతా కూడా, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు, ఈ ఎస్ట్రానమీ ఎస్ట్రాలజీ మొత్తం అంతా కూడా ఈ నేను అనే తలంపు మీద ఆధారపడం. ఇది ఒంటి స్తంభం, నేననే ఒంటి స్తంభం మీద మొత్తం అంతా ఆధారపడం. అయితే రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే, ఇంత డీటెయిల్గా ఆయన చెప్పకపోయినా ఈ నేనుంటే అంతా ఉంది, ఈ నేనుంటే అంతా ఉంది. నువ్వున్నావు, నేనున్నాను, దేవుడు ఉన్నాడు, పుణ్యం ఉంది, పాపం ఉంది, ధర్మం ఉంది, అధర్మం ఉంది. నేనుంటే, నేనుంటే అంతా ఉంది, పునర్జన్మం ఉంది, పూర్వజన్మ ఉంది. ఆ నేను ఉంటే, ఆ నేను లేదనుకోండి, ఏది లేదు, ఉన్నది ఒకటి. ఆ నేను పోయే వరకు ఉన్నది ఒకటంటే ఒకటే. అర్జున, అర్జున, అర్జున్ అంటే జీవుడు మనం. అర్జునుడు అంటే ఎవరు? జీవుడు మనం. అర్జున ఉన్నది ఇదే ఉంది, లేని లేదు లేదు. ఇది సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ జడ్జిమెంట్. ఇది సుప్రీంకోర్టులో సింగిల్ జడ్జ్ జడ్జిమెంట్ కాదు, ఫుల్ బెంచ్ జడ్జిమెంట్. ద్వితీయం అద్వితీయం. సెకండ్ చాప్టర్లో కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడితో, అర్జున ఉన్నది ఏదో ఉంది, లేని లేదో లేదు, ఉన్నదని లేదు 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 అంటా అనుకో, ఉన్నది ఎక్కడికి పోతుంది అర్జున? ఉన్నదాన్ని నువ్వు నోరు నెప్పెట్టేలాగా, నీ నోరు నెప్పెట్టేలాగా లేదు లేదు అంటావు అనుకో, నీ నోరు నెప్పి కానీ ఉన్నది ఉన్నది ఎక్కడికి పోతుంది? లేనిది ఉందనుకుంటావు అనుకో, నువ్వు ఉంది ఉంది అనుకుంటావు అనుకో, లేదు ఎలాగో వస్తుంది? ఉన్నదానికి ఇట్ ఈస్ ఫైనల్, ఇట్ ఈస్ అల్టిమేట్, ఇట్ ఈస్ సుప్రీం ట్రూత్. ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తాడు సుప్రీం ఫైనల్ ట్రూత్, అల్టిమేట్ జడ్జిమెంట్, ఫైనల్ జడ్జిమెంట్. ఇంకా దీనికి అప్పీల్ లేదు, దీనికి భగవంతుడు చెప్పిన దానికి ఇంకా అప్పీల్ లేదు. ఉన్నది ఉంది, లేని లేదు లేదు, లేదు లేనిదే లేదు, ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు, లేని దానికి ఉండటం అంటూ లేదు, లేని దానికి ఉండటం అంటూ లేదని మీకు అర్థమైనా, నువ్వు అర్థం కాకపోయినా ఈ వాక్యాన్ని అందుకున్నా, అందుకోకపోయినా, ఒకవేళ నీ చైతన్య స్థాయి సరిపోయి ఈ వాక్యాన్ని అందుకోలేకపోయినా, ఇది నిశ్చయం. ఏమన్నాడు? దిస్ ఇస్ సర్టైన్, దిస్ ఇస్ నిశ్చయం, ఇది నిశ్చయం, దిస్ ఇస్ సర్టైన్, దిస్ ఇస్ అల్టిమేట్, దిస్ ఇస్ ఫైనల్, దిస్ ఇస్ సుప్రీం ట్రూత్. నీకు అర్థం అవ్వచ్చు కాకపోవచ్చు. 6, 4, 10 నీకు తెలుసున్నా పదే, తెలియపోయినా పదే. ఒక 6, 4, 10 అనే సంగతి నీకు తెలియదు అనుకో, నీకు తెలియపోయినది పదే. ఉన్నదాన్ని లేదు 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 అంటే ఎక్కడ పోతుంది ఉన్నది? ఇక్కడ భగవంతుడు, భగవాన్ ఎక్కడ ఆయన జీవితం పొడి గురించి ఇక్కడే పాయింట్ చెప్పాడు. ఏదో ఉన్నదేదో ఉంది, ఉన్నదేదో అవ్వండి, ఉన్నాము మనం ఉన్నాం. అంటే దేవుడు ఉన్నాడా లేదనక సమస్య అక్కడ, దేవుడు ఉన్నాడా లేదనక స్థలం అక్కడ అధిక సమస్య. సుఖానికి శాంతికి మరొక పేరు దేవుడు. అది ఎలా ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన దేవుడు అంటే మీకు ఉన్నది. ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను ముగించే ముందు, ఏమిటో మీరు అర్థం చేసుకోండి. వెంటనే వింటే సరిపోదు, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడం కూడా మహాయోగం, అర్థం చేసుకోవడం కూడా యోగంతో సమానం. ఉంది, ఉన్నదేదో ఉంది, ఉన్నదేదో ఉంది. రియలైజేషన్ అంటే ఏంటంటే నువ్వు కనిపెట్టక్కర్లేదు, ఉన్నదాన్ని కనిపెట్టేందుకు, ఉన్నదాన్ని ఏం కనిపెట్టక్కర్లేదు, దానికి ఏం డిస్కవరీ అక్కర్లేదు. ఉన్నదేదో ఉంది, ఉన్నదేదో ఉంది, అది ఉంది. ఆ ఉన్నదాన్ని నువ్వు రియలైజ్ చేయటమే, ఆ ఉన్నదాన్ని ఎలుకలోకి తెచ్చుకోవటమే, ఆ ఉన్నదాన్ని ఉన్నట్టుగా గుర్తించటమే. నువ్వు శరీరంతో నీ మనస్సుతోటి ఇంద్రియాలతోటి నీ చావులతోటి పుట్టుకులతో ఎలాగైతే నువ్వు తాదాప్యం పొందుతున్నావో, ఆ ఉన్నదాన్ని ఉన్నది ఉన్నట్టుగా, దాంతో నీకు ఐడెంటిఫికేషన్ వస్తే, దాంతో నీకు తాదాప్యం వస్తే, ఆ ఉన్నదాన్ని ఉన్నట్టుగా నీకు ఎరుక వస్తే, అది ట్రూత్ రియలైజేషన్, గాడ్ రియలైజేషన్. అండ్ ఇట్ ఇస్ ఫైనల్, ఇట్ ఇస్ సుప్రీం స్టేట్, ఇట్ ఇస్ అల్టిమేట్ స్టేట్, దిస్ ఇస్ ద లాస్ట్ వర్డ్. నేను నేనై ఉన్నాను, నేను అది ఇప్పుడు ఆ బొమ్మలు ఏదో అని చూశారు, అది నిజమైన నేను, ఆ బొమ్మది నిజమైన నేను. ఒకవేళ అది మీరని మీకు తెలియదనుకోండి, అది మీరు, అది మీరని మీకు తెలియకపోయినా అది అది ఏదైతే నేను అది ఒకవేళ మీకు తెలియకపోయినా, మీకు తెలియనప్పుడు కూడా నేను నేనై ఉన్నాను, అదే దేవుడు. మీరు ఫాలో అవ్వండి ఇక్కడ సబ్జెక్టు. అక్కడ దేవుడు ఉన్నాడా లేదా సమస్య కాదు, అక్కడ ఒక నేను ఉంది, ఆ ఉండటమే నేను, ఆ నిజమైన నేను. ఇట్ ఇస్ ట్రూ లైన్, ఇట్ ఇస్ రాయల్ లైన్, ఇట్ ఇస్ ఫెయిత్ఫుల్ లైన్, ఇట్ ఇస్ ఫైనల్ లైన్, ఇది ఇట్ ఇస్ అండైన్ స్పిరిట్. అది ఉంది, మీరు కొత్తగా కనిపెట్టక్కర్లేదు దాన్ని. అది అది ఉండది, అది నిజమైన నేను, అది నిజమైన. ఒకవేళ మీకు తెలియదు అనుకోండి, అది ఉన్నట్టు తెలియదు అనుకోండి, మీకు ఉన్నట్టు తెలియనప్పుడు కూడా నేను నేనై ఉన్నాను. ఎవరికప్పుడు స్టేట్మెంట్ ఉపనిషత్తి నేను అందాలి. అది మీకు తెలుస్తూ ఉన్నట్టు తెలియకపోతే లేనట్టే కాదు. ఆ ఉన్నదాన్ని ఉన్నట్టుగా గుర్తించడమే రియలైజేషన్, అదే డాక్టర్ రియలైజేషన్, అదే ట్రూత్ రియలైజేషన్, అదే సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్ అదే. మనకి టైం సెన్స్ తక్కువ, నాకు కూడా టైం సెన్స్ తక్కువ. ఒక గంట కంట ప్రవచనం అక్కర్లేదు, ప్రవచనం ఒక గంట సరిపోతుంది. నేను సేపు చెప్పక్కర్లేదు, 1 అవర్ ఇయ్యాను. అంటే మీరు సుఖం కోసం మీరు వెతక్కండి, సుఖం కోసం మీరు వెతక్కండి, ఈశ్వరుని ప్రేమించండి, లౌక్యం. ఆయనే మీకు సుఖస్వరూపం, వ్యక్తమవుతాడు. మీరు ఇందుకు అర్థమవుతుంది, సుఖం కోసం మీరు బజార్లో ఎక్కడే వెతకొద్దు, ఇంట్లోనే వెతకొద్దు, బజార్లోనే వెతకొద్దు. ఆ ఈశ్వరుడు, ఈశ్వరుడు ఏం చేస్తుంది, మీరు ఈశ్వరుని ప్రేమించగా ప్రేమించగా ఆయన మీకు ఆత్మస్వరూపంగా సుఖస్వరూపంగా వ్యక్తమవుతాడు. ఎక్కడో ఉన్నాడన్నాడు, ఎక్కడ ఉన్నాడని సంగతి తెలుస్తుంది. ఎప్పుడో సుఖం వస్తుంది అనుకుంది, అప్పుడే వచ్చేసింది అనుకుంటాం. మీరు ఎవడైతే మీరు వెతకండి, మీరు వెతకండి, ఈశ్వరుని ప్రేమించండి అంతే. అందుకంటే ఏంటి అదనంగా కష్టపడక్కర్లేదు. ఈశ్వరుని ప్రేమించగా ప్రేమించగా ఆ ఈశ్వరుడు మీకు లోపల సుఖస్వరూపంగా శాంతి స్వరూపంగా బ్రహ్మానందంగా వ్యక్తమవుతాడు. ఆయన ఆనందంగా మీకు ఎలా వ్యక్తమవుతాడు, మీకు సపరేట్గా కదా మీ స్వరూపంగా వ్యక్తమవుతాడు. ఇంకా అంటి నుంచి మీరు సపరేట్ అవ్వలేరు. ఏం చేసి మీరు సపరేట్ అవ్వలేరు, మీరు దేహంతో సపరేట్ అవ్వచ్చు, బంధువులతో సపరేట్ అవ్వచ్చు, మీరు మీ మీ భర్తతో కూడా సపరేట్ అవ్వచ్చు, లేకపోతే మీ విరోధులతో సపరేట్ అవ్వచ్చు. ఏదైతే మీరు మీరుగా ఉన్నారో దాంతో సపరేట్ అవ్వలేము. భార్యాభర్తలకు ఇష్టమైతే డైవర్స్ తీసుకుంటున్నారు, అది కూడా సపరేట్ అవ్వచ్చు. కానీ ఏదైతే మీరుగా ఉన్నారో దాంతో మనకి సపరేట్ అయ్యే అవకాశం లేదు. దాంతో మటుకి మన ప్రాణిదాంతో సపరేట్ అవ్వగలం, కానీ ఏదైతే మనంగా ఉన్నామో దాంతో సపరేట్ అయ్యే అవకాశం లేనిలేదు. అది మనమై ఉన్నప్పుడు దాంతో ఎలా సపరేట్ అవుతాం? సపరేట్ అవ్వటం లేదు. మీకు తెలుసున్నా మీకు తెలియలేకపోయినా, మీకు తెలియకపోయినా మీరు గుర్తించరా? మీ పరమేశ్వరుడు మీ గుర్తింపుల మీద ఆధారపడలేడు, మీ అహంకారం మీద ఆధారపడలేడు. మీరు గుర్తిస్తే దేవుడు నాటి లేకపోతే లేనట్టని కాదు. మీరు గుర్తించినా గుర్తించకపోయినా నేను నేనే ఉన్నాను, నేను నేనే ఉన్నాను. అక్కడ నేనంటే ఈ పాయింట్ నేనే కాదు, ఇట్ ఇస్ ఎ ట్రూ ఐ, ఇట్ ఇస్ ఎ లై లై, ఇట్ ఇస్ అల్టిమేట్ ట్రూత్, ఇట్ ఇస్ ఫైనల్, ఇట్ ఇస్ లాస్ట్ వర్డ్, ఇట్ చిటారు అమ్మ. భగవంతుడే స్వయంగా వచ్చి మీకు సుఖస్వరూపంగా శాంతి స్వరూపంగా మీకు రక్తం అవుతాడు. మీ విశ్వాసం నిజమైతే, మీరు విశ్వాసపాత్రులు అయితే, యేసుక్రీస్తు అంటాడు ఒకసారి, విశ్వాసహీనులారా, విశ్వాసహీనులు మీక దైవ సాక్షాత్కారం, విశ్వాసహీనులారా. బైబిల్ అంటాడు ఒకసారి విశ్వాసహీనులారా, విశ్వాసహీనులకే ఏ దైవ సాక్షాత్కారం? అంటే మానవుల్లో కృతజ్ఞత స్వభావం తక్కువ ఉంటుంది అసలు జనరల్గా. అది జనరల్గా ఆ గ్రాటిట్యూడ్ అనే స్వభావం తక్కువ ఉంటుంది మనుషులు. ఆ ఈశ్వరుడి పట్ల గ్రాటిట్యూడ్ని పెంచుకోవాలి మనం. లేదు లేదనుకుంటూ కూర్చోకూడదు, ఉన్నదాన్ని కల్టివేట్ చేసుకోవాలి. అది జాగ్రత్తగా మనం కల్టివేట్ చేసుకోవాలని. దేహమేలా ఆ లోకమేలా, ఈశ్వరుడు ఉంటే ఎలా లేకపోతే ఎలా, నేను నేనే ఉన్నాను. దేహం ఎలా లోకం ఎలా, ఈశ్వరుడు ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటి, నేను నేనై ఉన్నాను. ఇట్ ఇస్ ఐటీ బ్యాక్. ఈ తలంపు కాదు, ఈ తలంపు మీద డిపెండ్ అయ్యలేదు. యాక్సెప్ట్ దిస్, ఎవరిథింగ్ ఇస్ ఎ క్రీచర్ ఆఫ్ థాట్. నిరంతరము కర్మఫలం పట్ల కాంక్ష ఉన్న వాళ్ళకి భగవంతుడి మాట చేదుగా ఉంటుంది. ఈ కర్మఫలం, ఈ కర్మఫలం పట్ల ఎక్కువ కాంక్ష ఉన్న వాళ్ళకి, కర్మఫలం పట్ల ఎక్కువ ఆసక్తి ఉన్న వాళ్ళకి భగవంతుడు ఏ మాట చెప్పినా అది చేదుగా ఉంటుంది అట్లా, అంటే నోట్లో ఆముదం వేసుకున్నట్లుంటుంది. మనం నోట్లో ఆముదం పోసుకుంటే ఎలా ఉంటుందో, ఈ కర్మఫలం పట్ల ఎక్కువ కాంక్ష ఉన్న వాళ్ళకి దేవుడు చెప్పే మాట ఎలా ఉంటుంటారు. అంతర్ముఖం అవ్వాలంటే ముందు మనసు చల్లబడాలి. మనసు చల్లబడకుండా మనసు అంతర్ముఖం అవ్వదు, దానికి లోచూపు రాదు, అంతర్దృష్టి రాదు. అంతర్దృష్టి లేకుండా ఆత్మజ్ఞానం రాదు. ఓ శాంతి శాంతి శాంతి.